అగ్ని యొక్క మూడు లక్షణాలలో పావక పవమాన శుచి. ఇవి ఏ అగ్ని యొక్క లక్షణాలు, ఏ అగ్నికైనా ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న ప్రపంచంలో ఉన్నాం మనం. అసలు దేనికైనా మూడే లక్షణాలు ఉంటాయి. దేనికైనా మన కెమిస్ట్రీలో కూడా మనం చూసుకుంటే ఆల్కలి, యాసిడ్, సాల్ట్ మూడే డివిజన్, లేకపోతే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. అందులో మన సబ్ డివిజన్స్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన మేజర్ డివిజన్స్ కనుక మనం చూసుకుంటే మూడే చేసుకుంటూ ఉంటాం దేనికైనా. అలాగే మన గుణాలను కూడా మనం చూసుకుంటే ఎన్నో రకాల గుణాలు మనిషి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలని మళ్ళా సత్వరజస్తమ గుణాలు మూడుగానే విభజిస్తూ ఉంటాం. చేత త్రీ డైమెన్షనల్ వరల్డ్ అన్న పేరు అందుకు వచ్చింది దీనికి. త్రీ డైమెన్షన్స్ అంటే మూడు ఆయామి, మూడు రకాలుగానే మనం చేయగలంటారు. నాలుగో రకం చేయాలి అంటే మీరు స్థూల జగత్తు నుంచి దాటాలి. సాధన మొత్తం కూడా స్థూల జగత్తు నుంచి దాటే ప్రక్రియ. స్థూల జగత్తును ఉపయోగించుకోకుండా స్థూల జగత్తులో ఉంటూ స్థూల జగత్తులో లేనటువంటి సాధన మనం చేయడానికి ప్రయత్నం చేయడానికి అగ్ని యొక్క ముఖ్య లక్షణం మనం చూసుకుంటే స్థూల జగత్తులో ప్రతి వ్యక్తి కూడా గురుత్వాకర్షణ శక్తికి లోనే ఉంటుంది. ఏదైనా సరే మనం పైవైపు వెళ్ళదు, స్వాభావికంగా కింద వైపు వెళ్తూ ఉంటుంది. ఒక నిప్పు మీరు అతిపుల్ల గీచి దాన్ని కింద వైపు పెట్టినా నిప్పు మాత్రం పైవైపు వెళ్తుంది. ఇది యాంటీ గ్రావిటీ. అసలు యాంటీ గ్రావిటీ అంటే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు గురుత్వాకర్షణ నియమాన్ని మీరు అధిగమించదలుచుకుంటే ఈ ఫ్లోటింగ్ అనేది ధ్యానంలో వాళ్ళు ఉపయోగి ఆత్మగతిలో వాళ్ళు తేలుతూ ఉంటారు, అది ఉంటారు, అవంతా కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్స్. ఏమంతా ఏంటంటే అగ్నికి ఆ లక్షణం ఉందని కింద వైపుకి వెళ్ళదండి, ఎప్పుడు కూడా పైవైపుకి వెళ్తుంది. దాని తర్వాత ప్రపంచంలో ఉండే ఇంకో ప్రతి వస్తువు యొక్క లక్షణం ఏంటి అంటే అందులోంచి ఏదైనా కొంచెం మనం తీసి పేతలుతూ ఉంటుంది. కలుపుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, కానీ అగ్నిలో కలిపినా తీసేసినా దాని శక్తిలో పెద్ద తేడా ఏం కాదు. పూర్ణమద పూర్ణమిద పూర్ణాద్ పూర్ణమద చెప్పే అనే శ్లోకానికి పూర్తిగా అగ్నితత్వాన్ని మనం పూర్తిగా ఆపాదించవచ్చు. అంచేత అగ్నిని, ఆ తేజస్సుని ఈ మూడు రకాలు మనం ఆపాదించుకుంటూ స్థూల జగత్తులో ఉన్నటువంటి అగ్ని పావక అగ్ని ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. గ్యాస్ బర్నర్ని మనం ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. బహుమాన అగ్ని మన చేతిలో లేదు, ఒక శక్తి ఉంది. ఆ శక్తి అనేక విధాలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ వర్ధిల్లేటటువంటి ఆస్పెక్ట్, ఆ వర్ధిల్లేటటువంటి శక్తిని మనం మార్చలేము. శుచి అనేసరికల్లా ఏమవుతుంది, ప్యూరిటీకి వెళ్ళిపోతాం. ఆ ప్యూరిటీకి వెళ్ళిపోతూ శ్రీ సూక్తం మనం చెప్పుకుంటూ ఆ శుచి అనే పదానికి అర్థం చేసుకుంటూ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజస్థజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మావ అనే మాట అగ్నికి ఉపయోగిస్తుంటాం. ఈ జాతవేద అనే పదానికి అర్థం మనకి తెలిస్తే అగ్ని యొక్క ఇంకో లక్షణం మనకు బోధపడుతుంది. జాతవేద అంటే పుట్టుకతోనే అన్ని తెలుసుకున్నవాడు అని, వాడిని చదవక్కర్లే, పుట్టగానే అన్ని తెలిసిపోతూ ఉంటాయి. అంతే ఏంటి, సర్వజ్ఞానము మీలోనే ఉన్నాయి పుట్టినప్పటి దగ్గర నుంచి. దాన్ని మీరు స్మృతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు విశేషమైన సాధన చేయక్కర్లేదు అనే మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ శుచి అనేటటువంటి స్థాయిలో కనుక వెళ్తే అన్ని జ్ఞానానికి సోర్స్ అదే సర్వజ్ఞత్వం అనే స్థితి అదే అని అంటారు. ఈ సర్వజ్ఞత్వాన్ని పొందటానికి ఇది మొదటి నుంచి ఉండి సర్వజ్ఞత్వ స్థితిలో జాతవేద స్థాయిలో ఉంటే, జాతవేద అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పటి నుంచి జాతవేద అన్న పదం మనం ఎప్పుడైనా వాడితే అర్థం ఏంటంటే పుట్టుక నుంచి అన్నీ తెలుసున్నటువంటి స్థాయి. పుట్టుక నుంచి అన్నీ తెలుసున్న స్థాయిలో ఉన్నటువంటి వేదాన్ని మీరు ఎవరు రాసినట్టు, పుట్టుకతోనే అంతా తెలిసిపోతే మరి ఆ వేద జ్ఞానం ఎప్పటి నుంచి వచ్చినట్టు వాళ్ళకి అంతేత ఆ వేదాన్ని అపోహం చేయాలి అన్న మనిషి ద్వారా రాలేదు. అది ఎప్పుడో ప్రకృతిలో ఉంది, ప్రకృతి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉండేది ఏంటి, ప్రకృతి యొక్క నియమాలు ప్రకృతిలో ఉంటాయి. ఈ ప్రకృతి నియమాల యొక్క క్రోడీకరణలో ఆ థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటూ మొదటికి మనం చెప్పుకున్నది అగ్ని ఉపయోగించుకోవటం. ఆ అగ్ని ఉపయోగించుకోవటంలో మూడు రకాల అగ్నిలో ఒకటి ఉన్నది ఉపయోగించుకోవటం పావక, దేనిది సృష్టించుకుని ఉపయోగించుకోవటం పవమాన. ఉన్నదానంతటికి కూడా శుద్ధ చైతన్య సత్వంగా ప్యూరిఫైడ్ మ్యాటర్గా, అంటే అంత ఇంప్యూరిటీ అంటే గాడ్ ప్లస్ ఇంప్యూరిటీ మ్యాన్, మ్యాన్ మైనస్ ఇంప్యూరిటీ గాడ్ అంటే ఈ క్వశ్చన్. అంచేత ఈ శుచి అనేది ఎప్పుడైతే మనకి వచ్చేస్తుందో, మనలో ఉన్నటువంటి దేవత్వం ఎప్పుడైతే ప్రస్ఫుటితమవుతుందో, అప్పుడు ఇంకా సాధనలు చేసేది ఏమీ లేదు, నేనే అది అనే భావన అర్థం అవుతుంది. అద్వైత పరంగా ఉన్నటువంటి భావన, ఆ భావన అర్థం చేసుకోవటమే శుచి అనేటటువంటి అగ్ని దీక్ష. దాన్ని అగ్ని దీక్ష అన్నది పవమాన దానికి పెట్టారు కనుక దాన్ని అగ్ని దీక్ష అనుకుంటే మనం బ్రహ్మ దీక్ష అంటూ ఉంటాం. అన్ని చోట్ల ఉన్నటువంటి శక్తిని మనం ఏ విధంగా ఉపయోగపరుస్తున్నాము అనే దాన్ని చెప్పుకుంటూ ఈ ఋషులు ఈ అగ్నితత్వాన్ని ప్రపంచానికి బోధ చేయాలి, ప్రపంచానికి చెప్పాలి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇంకో రహస్యాన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది, ప్రకృతిలో రహస్యాన్ని. ప్రకృతిలో ఉన్నటువంటి మనం ఉపయోగించుకునేటటువంటిది, జంతువులు ఉపయోగించుకున్నటువంటి ఇంకొక విషయం ఏంటి, అగ్ని జంతువులు ఉపయోగించుకోలేవు. అలాగే జంతువులు ఉపయోగించుకోలేదు అనుకుంటుంది కాలం. మనిషి తప్ప ఇంకా ఏ జంతువుకి ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవకోటి సముదాయం ఉంది. జీవకోటి సముదాయం ఉంటే మానవజాతి మొత్తం ఒక జీవం, అలాంటి వెరైటీ 84 లక్షల జీవకోటిలో 83,99,999,999 జీవకోటికి కాలం అక్కర్లేదు. అసలు కాలంతో పని లేదు, వాటి గడియారాలు లేవు, క్యాలెండర్స్ లేవు, ఏమి లేదు, హాయిగా బతికిస్తున్నాయి. ఈ కాలం అనేటటువంటి పరిస్థితిని మనిషి మళ్ళా ఉపయోగించుకోవటం నేర్చుకుంటున్నాడు. ఈ కాలం పరిమితిలో మనిషి ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి ఆధారమైనటువంటి బేసిస్ ఏంటి అంటే గతి, మోషన్, మూమెంట్. మూమెంట్ ఉంటే తప్ప కాలము మనకి లెక్కలోకి తెలియదు. ఒక లిఫ్ట్లో కనుక మనం ఎక్కి కూర్చుని ఎప్పుడైనా చాలా పై 20-30 అంతస్తులు ఉన్న లిఫ్ట్లో ఎక్కితే మీకు అనుభూతి వస్తుంది. పూర్తిగా తలుపులు వేసేస్తారు, వేసిన తర్వాత స్విచ్ నొక్కితే మొదట ఒక జర్ ఇస్తుంది, తెలుస్తుంది మీకు లిఫ్ట్ కదిలిందని. తర్వాత మీకు తెలియదు లిఫ్ట్ కదులుతున్నట్టు. ఆగిపోయాక మళ్ళీ ఒక జర్క్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది లిఫ్ట్ ఎంతసేపు ప్రయాణిస్తూనే ఉంటాయి అని. ఇంకేత అంటే మూసిన తలుపులలోంచి లిఫ్ట్ ప్రయాణిస్తోంది అనే రిఫరెన్స్ పాయింట్ మీకు ఎక్కడ ఉండదు. ఇప్పుడు రైలు ప్రయాణిస్తుందో లేదో తెలియాలి అంటే కిటికీ నుంచి బయటకు చూస్తే చెట్లు వెనక్కి వెళ్తుంటే రైలు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది కదా. ఇంకేత ఈ ముందు వెనక్కి గతి అనే దాన్ని మనిషి ఉపయోగించుకుంటాడు. గతి వేగంగా వెళ్తున్నాడా, తక్కువగా వెళ్తున్నాడా, ఏది వేగంగా వెళ్తుంది, ఏది తక్కువగా వెళ్తుంది అనేది. అంచేత జగతి అన్నారు, గతి నుంచి పుట్టినది అని. జగతి అంటే అర్థము జ పుట్టడము, గతి మూమెంట్ నుంచి పుట్టిన ఈ జగత్. ఈ జగత్ మళ్ళీ మిగతా వాటికి లేదు. అంచేత ఒక జాతవేదో మమావహ అనే దాంట్లో పుట్టగానే అన్నీ తెలియాలి అంటే మీలో గతి లేకుండా ఉంటే, స్థిరంగా కనుక మీరు ఉండగలిగితే, అంటే రిఫరెన్స్ పాయింట్ స్థిరంగా ఉంటే దాని చుట్టూరా తిరుగుతున్న విషయాల గురించి అది తెలుసుకోగలుగుతుంది. అది కూడా తిరుగుతూ ఉంటే దానికి తెలియదు కదా. అంచేత ఈ అంచేత ఈ జగతిలో ఈ మూమెంట్లో ముఖ్యంగా మనకి తెలిసేది ఏంటి అంటే ఒక బిందువు చుట్టూ ఏదైనా ఒకటి తిరుగుతూ ఉంటే, భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి, లేకపోతే భూమి చుట్టూ సూర్యుడు కదా, అలాగే ఏదో ఒక కేంద్ర బిందువు చుట్టూ ఏదో ఒకటి తిరుగుతూ ఉంటే, అంటే స్థిరంగా ఉన్న దాని చుట్టూ ఏదైనా ఒకటి తిరుగుతూ ఉంటే తప్ప కాలము అనే పదానికి మనం ఏ విధమైనటువంటి అనుభూతి మనం చెందలేము. ఈ మన ఈ స్థిరంగా ఉండి చుట్టూరా తిరిగేటటువంటి ఈ ప్రకృతి నియమాన్ని అనుసరించి తయారు చేసుకున్నటువంటి వస్తువు చక్రం. చక్రంలో కూడా ఇరుస్ అంటావా మధ్యది, అది మూమెంట్ ఉండదు దానికి, అది స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది. దాని చుట్టూ ఉన్నది మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ తమాషా అయిన మూమెంట్ మీరు అర్థం చేసుకుంటే మేరుదండం యొక్క ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది. మళ్ళా ఇంకోసారి చక్రం వెళ్తుంది కదా, రిక్షా చక్రం కానీ ఏ చక్రం కానీ ఇలా తిరుగుతూ ఉంటుంది. అంటే పైనుంచి కింద వెళ్తూ ఉంటుంది చక్రం, కదా, రిక్షా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఆ మధ్యలో స్థిరంగా ఉన్న బిందువు పైనుంచి కింద తిరగదు, అది స్ట్రైట్ లైన్ వెళ్తుంది, అది కదలదు అది ఎక్కడికి, అది ముందుకెళ్తుంది కదా. అంటే ఇది చుట్టూరా తిరుగుతుంటే మీకు ముందుకెళ్తుంది అన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళుతున్నారా లేదా అనేది మీరు ఇప్పుడు చెప్పాలి. మీరు అర్థం చేసుకుని చక్రం తిరుగుతోంది, చక్రం తిరుగుతూ ఉంటే కేంద్ర బిందువు అక్కడే ఉంది, కేంద్ర బిందువు కదలలేదు కదా, తెలుసా, కదలలేదు. చక్రం వెళ్తోంది, మరి చక్రం వెళ్తూ ఉంటే మరి బండి ముందుకెళ్తుంది కదా, మరి ఇరుసు ఏమవుతుంది, ముందుకెళ్తోంది. అది ముందుకు వెళ్ళిందా లేదా అని నా ప్రశ్న అదే అసలు. వెళ్తోంది సరే, మీకు కనిపిస్తున్నది ఏంటి అంటే అది ముందుకు వెళ్ళింది అది. కానీ మూమెంట్ ఉన్న దేనికి, చుట్టూరా ఉన్న చక్రానికి. తమాషా ఏంటి, ఒక్కసారి ఆ చక్రం యొక్క స్పోక్స్ ఉంటాయే అది చిన్న చేసుకుంటే వెళ్ళిపోయాం ఊహలో. మనం ఊహలో పెద్ద చక్రం ఉంది, పెద్ద చక్రం అలా తిరుగుతూ ఉంటే దాని మధ్య ఉన్న ఇరుస అలా ముందుకు వెళ్తుంది స్ట్రైట్ లైన్లో, ఋషి మార్గంలో. మిల్లిమిల్లిగా ఆ చక్రాన్ని చిన్న చేయడానికి ట్రై చేయండి మీరు. అంటే ఆ స్పోక్స్ ఉంటాయని చిన్న చేయడానికి చేస్తూ ఉంటే ఈ చుట్టూ తిరిగేటటువంటిది ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. చివరికి అది అందులో కలిసిపోయింది అనుకోండి కేంద్రంలో, అప్పుడేమవుతుంది, కదలిక ఉండదు, ఇంకా మూమెంట్ ఉండదు. అది మూమెంట్ లేకుండా ఉన్న స్థితిని సమాధి స్థితి అంటారు. మనస్సు అలా గుండ్రంగా తిరగకుండా ఉంటూ నిండుగా లోక సన్నిధిని మనం పిందగలాగో చంద్ర బిందువు దగ్గరికి కనుక మనం తీసుకొచ్చేయగలిగితే గతి ఆగిపోతుంది, జగతి ఆగిపోతుంది, ప్రపంచం ఆగిపోతుంది. అది ఎలా చేయాలి? స్పోక్స్ అన్ని కూడా కేంద్ర బిందువులో పెడిపోతున్నాయి కదా. దీన్ని మనం భగవద్గీతలో ఏం చెప్తారంటే కూర్మం గాని సర్వశ ఎలా అవుతే కూర్మం తన ఇంద్రియాలు తలని వాటిని ఎలా లోపల తీసుకెళ్ళిపోతుందో అలాగే మీలో ఉన్నటువంటి స్పోక్స్ అలా కేంద్ర బిందువు తీసుకొచ్చిస్తే ఆటోమేటిక్ గా జగతి ఆగిపోతుంది. అంటే ప్రపంచమే ఆగదు, మీరు ఆగుతారు, మీరు స్థిరపడిపోతారు, మీరు స్థిరంగా ఉండిపోతారు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. దానికి మనం తెలియనే మీకు మాత్రం దాని యొక్క ఎఫెక్ట్ కానీ ఇది కానీ ఉండదు. అప్పుడు మీరు కావలసిన దిశలో చక్రాన్ని తిప్పుకోవచ్చు. చక్రం ముందుకి తిరగొచ్చు, వెనక్కి తిరగొచ్చు కదా. మీరు కనుక సెంటర్కి వచ్చేస్తే మళ్ళా స్పోక్స్ మీరు బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ చక్రాన్ని ముందుకైనా తిప్పుకోవచ్చు మీరు, అయితే వెనక్కైనా తిప్పుకోవచ్చు. మొన్న తాతయ్య గారు రోగాలు ఎలా నయం చేస్తారని ఏదో క్వశ్చన్ వచ్చింది కదా, లభ్యం ఏం చేస్తారంటే మెడిటేషన్లో ధ్యానం చేయమని చెప్పేది ఎందుకంటే ఆ ధ్యాన స్థితి మీరు కరెక్ట్గా చేసుకుంటే ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న ఆలోచనని రకరకాల స్పోక్స్ ఒకటి ఈ దిశలో వెళ్ళిపోతుంటుంది, ఇంకోటి ఇంకో దిశలో వెళ్ళిపోతుంటుంది, ఇంకో వీడియస్ దిశలో వెళ్తున్నటువంటి ఈ స్పోక్స్ అన్నింటినీ మనం అలా లోపలికి తీసుకెళ్ళిపోతాం. అలా లోపలికి తీసుకెళ్ళిపోయే ప్రక్రియ నేర్చుకోవటమే మౌనం. ఆలోచన రాహిత్యము అన్న ఈ స్పోక్స్ ని మీరు లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు, అంతర్ముఖం చేసుకుంటున్నారు. బహిర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లంకా సహస్రనామంలో కూడా వస్తుంది. అంటే బహిర్ముఖంగా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రిచువల్స్ చేసినా, ఎన్ని జపాలు చేసినా మీరు ఆ కేంద్ర బిందులోకి వెళ్ళరు, అసంభవం అది. మీరు ఎందుకంటే పూజలు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, స్పోక్స్ ఎక్కువైనట్టే కదా, ఇంకా ఇంకా మీరు ఇరుక్కుపోతారు. ఇంకా ఎక్కడేంటి ఒక మనం పూజలు అవి చేయటం లేదు అంటే ఒక తపన ఉంది కరెక్ట్ మార్గాన్ని ఎన్నుకోవడానికి ట్రై చేస్తాను. పూజలు అవి ఎక్కువ చేసి పారేసాం అనుకోండి, మనం చాలా గొప్పగా పూజలు చేస్తున్నాం కనుక అది ఇంకా ఎక్కువ చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడు ఇంకా స్పోక్స్ ఎక్కువ అవుతాయి తప్ప అసలు మనం ఏ ఉద్దేశంతో పూజలు అవి చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మనం పొందలేం కనుక అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పూజలు అవి చేస్తున్నప్పుడు ఓసారి ఇది చెప్తావు కృష్ణ, ఓసారి ఇది చెప్తావు కృష్ణ, అసలు మనం ఏం చేయమంటావు అండి. గాయత్రి పరివారం వాళ్ళు కూడా అదే చెప్తారు, అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇన్నేళ్ల బట్టి నేను వింటూనే ఉన్నాం కానీ అసలు ఏం చేయాలో మాకు తెలియటం లేదు. ఏం చేయమంటున్నారు గురువు గారు? అసలు అది అర్జునుడికే అర్థం కాలేదు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు 86 ఏళ్ళు అర్జునుడికి, కృష్ణుడికి 124 ఏళ్ళు. ఆ తర్వాత 1 సంవత్సరం బతికాడు, తర్వాత పాప హాయిగా గాలికి బాణం తగిలి చేసుకుని వెళ్ళిపోయాడు. 86 ఏళ్ళు అంటే ఆ కాలంలో యువకుడు అని అర్థం. 120 130 ఏళ్ళు బతకడం చాలా ఈజీ. 86 ఏళ్ళు అంటే ముసలాడు అనుకోకండి పాప అర్జునుడు, చిన్నవాడు కాదు. అంటే ఈ కాలంలో 40 ఏళ్ళు వ్యక్తి ఉందంటే అర్థం అనమాట. అది అంటే అతను డైలాగ్స్ జరుగుతాయి భగవద్గీత అంతా అంతే కదా. గురుశిష్య సంవాదం ఇండైరెక్ట్ గా అక్కడ బావ మందుల బావా మనుదుల సంవాదం కాదు, అది గురుశిష్య సంవాదం. ఆ గురుశిష్య సంవాదంలో మీకు ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అర్జునుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వెళ్ళిపోతాడు, కృష్ణుడు జవాబు మీద జవాబు వేస్తాడు. కానీ ఆ కృష్ణుడు జవాబుకి అర్జునుడు ప్రశ్నలకి లింక్ కనిపిస్తారు మనకి. అక్కడ మీరు కావాలంటే చూసుకోండి. ఈసారి భగవద్గీత చదువుకున్నప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా చదవండి. ఇంతవరకు మీరు భగవద్గీత పారాయణ చేశారు, చదివి ఉండాలి, మీరు చదివి ఉంటే తెలిసి ఉండేది మీకు కన్ఫ్యూజన్. చివరికి ప్రతిసారి అర్జునుడు ఇదే అడుగుతాడు, నువ్వు ఏదేదో చెప్పేస్తూ ఉంటావు, ఏదో ఒకటి చెప్పు నాయన, నువ్వు రెండు చెప్పదు నాకంటే మళ్ళీ రెండు చెప్తాడు. తర్వాత ఏదేస్తారా గురువు అంటాడు. ఇంకా చెప్పే నేను గ్రావిటీ కేసే, నీకు వెళుకోవాలని ఉందా, చదువుకోవాలని ఉందా, చదువుకో, లేదు మహాగ్రంథం రాయాలి, రాస్తావా రాయి, నేనేం చెప్పను, నీ ఇష్టం అంటాడు. ఏం చెప్తాడు చెప్పడమే, అది ఎందుకు రాయాలి అనే అర్థమే కదా. ఇలాంటి గందరగోళంలో మీ మనసు ఉంటే బ్రహ్మ దీక్షకు మీరు రెడీగా ఉన్నారు అని అర్థం ఉందా ఈ గందరగోళంలో మీ మనసులో? లేకపోతే పుట్టిన చేసుకోండి, అది ఉంది. చేత ఈ గందరగోళంలో ఈ అయోమయ స్థితి కంటిన్యూస్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. బ్రహ్మదీక్షలో ఈ అయోమయ స్థితి నుంచి ఎప్పుడు బయటికి రాడు శిష్యుడు. ఎందుకు రాడు అంటే ఏ క్షణంలో గురువు ఏ ఆజ్ఞ ఇస్తాడో అన్నది వాడికి పట్టదు. గురువు ఏ ఆజ్ఞ ఇస్తాడో అదే చెయ్యాలి. అంచేత రేపు ఏం చేయబోతున్నావు అని శిష్యుని అడిగితే వీడు చచ్చాడు అన్నమాట శిష్యుడు. ఏం చెప్పలేదు వాడు ఏం చేయబోతున్నాడు. ఇవాడేమో గాయత్రి హవనం చేస్తూ ఉంటాడు, సడన్ గా గాయత్రి హవనం చేయటం కానీ ఇవాడి నుంచి నేను గాయత్రి దీపయజ్ఞం చేస్తానంటాడు. అదేంటే ఇన్నాడు నువ్వు గాయత్రి హవనం చేయిస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు గాయత్రి హవనం చేయి దీపయజ్ఞం చేస్తావు అంటే ఏం చెప్తావు గురువు గారు చెప్పారంట, అంతే కదా. సరే గాయత్రి దీపయజ్ఞం చేస్తున్నా చాలా గొప్ప అయిపోయింది, మేము చాలా గొప్ప ఎక్స్పర్ట్స్ అయిపోయాం దీపయజ్ఞంలో, ఇంటింత చేస్తున్నాం అంటాం. సడన్ గా ఒక రోజు పొద్దున్న వచ్చి ఇవాళ నుంచి నేను గాయత్రి దీపయజ్ఞం చేయించుకోలేదు, ఇవాళ నుంచి నేను గాయత్రి యుగయజ్ఞం చేస్తున్నాను, తెలుసా మనకి యుగయజ్ఞం చేస్తాను ఆయన చెప్తున్నాడు మనం చేస్తున్నాం, అంతే కదా అని చెప్పి మీరు గురువు చెప్పినట్టు చేస్తున్నావా లేదా అని అనుమానంలో పడకండి. మీరు చేస్తున్నారు, మీకు ఆ కన్ఫ్యూజన్ అర్జునుడు లాగే ఉంది చేస్తున్నావా లేదా అని. అందుకంటే ఏం లేదు, మరి యుగయజ్ఞాధిపతి చేస్తున్నా కదా గురువు చెప్పిన కాదు. అంచేత
ఈ ద్వంద్వము గురువు చెప్పినట్టు మనం చేస్తున్నామా లేదే అనే ద్వంద్వం మీలో ఉన్నంత వరకు మీరు నిజమైన శిష్యుడే. గురువు చెప్పినంత నాకు అర్థమైపోయింది అనుకున్న క్షణం నుంచి గురువుకి మనకి సంబంధం పోతుంది. అయితే గురువు ఎప్పుడూ అర్థం కాదు శిష్యుడికి. గురువు యొక్క గొప్పతనం ఏ శిష్యుడు ఈనాటి వరకు అర్థం చేసుకోలేకపోయాడు, అదొక్కటే టెస్ట్. గురువుని మేము అర్థం చేసేసుకున్నాం, మా గురువు స్థాయి ఇంత అని చెప్తే అర్థం ఏంటి అంటే మేము గురువు కంటే పై స్థాయి గడిపారు. అందుకే ఈ ఉపదేశము వీటిలో అన్నింటిలో కూడా గురు శిష్య సంబంధంలో భారతీయ సంప్రదాయం ఏం చెప్తుంది అంటే, గురువుని మీరు వెతుక్కోకండి, ఈయన మా గురువా ఆయన మా గురువా అనే ప్రయత్నం మీరు చేయకండి. ఎక్కడ ఏ స్థాయికి చెందినటువంటి గురువు మీకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు అంతే మీ పని. ఏ స్థాయికి చెందిన గురువు వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడో తర్వాత ఆ గురువు గురించి మీరు ఆలోచించుకుంటూ ఉండండి. గురువు స్వయంగా శిష్యుని వెతుక్కుంటాడు తప్ప శిష్యుడు గురువుని వెతుక్కునే ప్రక్రియ అసలు లేదు. స్కూల్లో జాయిన్ అయిపోయి ఈ కాలేజీ మంచిదా ఆ కాలేజీ మంచిదా, ఇక్కడ పాఠాలు బాగా చెప్తారా అక్కడ పాఠాలు బాగా చెప్తారా అనే ప్రశ్న ఈ గురు శిష్య సంబంధంలో ఉండదు. గురువే శిష్యుడి దగ్గరికి వచ్చి, నాయన నువ్వు నా శిష్యుడివి, నేను చెప్పినట్టు చెయ్యకపోతే అనే ప్రశ్న గురు శిష్య సంబంధంలో రాదు. ఆయన గురువు చెప్పడం మనం చేయటం, ఈ చెప్పడం చేయటం అనే స్థాయికి మీరు కనుక ఎదిగిపోయి ఉంటే, ఈ స్థాయికి మీ మనస్సు పరిపక్వత చెంది ఉంటే బ్రహ్మదీక్షకి రెడీ. మీరు ఈ స్థాయికి మనం రెడీ అయిపోయాం లేదా అన్నది రేపు సాయంత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పకండి, మళ్ళీ మీకు అర్జున స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు అంటే అయోమయ స్థితిలో ఉన్నారు, మనం ఆ స్థాయిలో ఉన్నావా లేదా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మదీక్షలో తీసేసుకుందామని మళ్ళా బ్రహ్మదీక్ష తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏమేం చేయాల్సి వస్తుందో, ఆయన ఏం చెప్పాడో, మనం ఏం చేయాలో, ఎందుకు ఈ గందరగోళం అంతా వద్దులే అనే అయోమయ స్థితి కూడా ఉండొచ్చు. కనుక మీరు ఇవాళ ఏం నిర్ణయం తీసుకోవట్లేదు, రేపు సాయంత్రం మీ నిర్ణయం చెప్పండి నాకు. కానీ నేను చెప్పాను కదా మీ నిర్ణయం ఏంటో నాకు తెలుసు మీకు తెలుసు. మేడం బ్లావెట్స్ కి నిర్ణయం లాగే వచ్చిన మీ నిర్ణయం అంటూ ఉంటాం, కానీ నిర్ణయము అయిపోయి ఉంది అది. అంచేత మళ్ళా మీకేదో నిర్ణయం తీసుకునే హక్కు ఉందని నేను చెప్తున్నానని భ్రమలో మీరు పడకండి. మిమ్మల్ని భ్రమలో ఉండటం నా ఉద్దేశం కాదు. కానీ మీరు అయోమయ స్థితిలో మాత్రం ఉంటారు, దాన్ని మీరు తప్పించుకోలేరు. అది అయోమయ స్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది అది చాలా సంవత్సరాల వరకు, ప్రాబ్లమ్ చాలా జన్మల వరకు కూడా ఈ బ్రహ్మదీక్షలో. బ్రహ్మదీక్ష అందుకే చాలా సార్లు మొదటిసారి చదివినప్పుడు అర్థం కాదు చాలా మందికి. అసలు వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళకి తెలియని రహస్యం ఉంటుంది. బ్రహ్మదీక్ష ఇందు ఎవరు ఎన్నిసార్లు చదివినా అవడికే అర్థం కాదు, ఒక్కొక్కసారి ఒక్కలాగా అర్థం అవుతూ ఉంటుంది ఆ బ్రహ్మదీక్ష. అంచేత నాకేదో అర్థమైపోయింది అనే భ్రమలో మీరు ఉండకండి, మళ్ళీ అదో అయోమయం అనమాట. అంచేత ఈ బ్రహ్మదీక్ష గురించి అంతా అయోమయాలే, అది మాత్రం కాస్త గుర్తుంచుకోండి కదా. ఇటువంటి బ్రహ్మదీక్ష సందర్భంలో మనం చేయగలిగేది, మనం చేసేది మాత్రం ప్రిపరేషన్ గా చాలా ఉంది. ఏంటి ఆ ప్రిపరేషన్? బ్రహ్మదీక్ష ఇవ్వటానికి అర్జునుడు కృష్ణుడికి ముందు లెక్చర్ ఇస్తాడు కదా. ముందు అర్జునుడు లెక్చర్ ఇస్తాడు కదా కృష్ణుడికి, బ్రహ్మాండంగా లెక్చర్ ఇస్తాడు. నీకేం తెలుసాయా ఇలాంటి పరిస్థితి ఉంది, నువ్వేదో మహాభారత యుద్ధం అంటో అదంతా అదంతా కుదరదు అని అలా కలగదు అని. అలాగే మనం కూడా గురువు గారికి లెక్చర్ ఇచ్చేద్దాం ముందు, ఏదో నువ్వు అంటూ ఉంటావు 21వ శతాబ్ది యుద్ధం భవిష్యత్తు అని, అలాంటివంతా ఈ కాలం నువ్వు అసలు చూస్తున్నావా, కాలం ఎంత ఘోరంగా ఉందో, ఇలాంటి పరిస్థితి ఉన్నా నీ సత్సంకల్పాలు నీ ఇది ఇవంతా ఏం జరగవు, జరిగిన అంతా తలకిందులు అయిపోతూ ఉంటాయి తప్ప కరెక్ట్ గా వాడు అర్థం చేసుకోడు అని మనం గురువు గారికి లెక్చర్ ఇవ్వక్కర్లేదు. చాలా మంది మనసులో ఇదే భావం, వాళ్ళకి తెలియదు ఎలాంటి భావం మెదులుతోందని, కానీ మెదులుతోనే ఉంటుంది. ఇవంతా నిజంగా సంభవమేనా, నిజంగా 21వ శతాబ్ది ఆ భవిష్యత్తును తీసుకుని వస్తుందా, ఈ 9 ఏళ్లలోనే ఇంత మార్పులు జరిగిపోతాయనే సందేహం మనందరికీ ఉంది. మనందరికీ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం ఉంది ఇప్పటికీ కూడా. కానీ ఈ సంబంధము ఈ బాంధవ్యంతో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అర్జునుడికి కృష్ణుడు మళ్ళా తిరిగి లెక్చర్ కొడతాడు. ముందు అర్జునుడు లెక్చర్ ఇచ్చేస్తాడు, హాయిగా వింటాడు పాప ఏది మాట్లాడతాడు, మీ నిద్ర కూడా నాకు ఎందుకన్నాడు, ఇంత లెక్చర్లు కొడతాడు అసలు మనం ఇంకే. అర్జునుడు చాలా గొప్ప వేదాంత మాట్లాడతాడు, ఏంటి ఇదంతాను నా గురువు మీద బాణాలు వేస్తాను, మరి ఇద్దరికి ఎందుకు వచ్చాడు నాకు తెలియదు, గంతకు ముందు తెలియదు అర్జునుడికి. అదే అయోమయ స్థితి అంటే, యుద్ధం చేయడానికి వచ్చేసాడు, యుద్ధం చేసే ముందు తెలియదా భీష్ముడు అక్కడి నుంచి ఉంటాడు, ద్రోణుడు అక్కడి నుంచి ఉంటాడు, వాళ్ళ బిజినెస్ బాణాలు వేయాలి. కానీ చివరికి ఆ క్షణం వచ్చేసరికల్లా వద్దులే నాకు ఇవంతాను, ఇవంత వద్దులే అని పారిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ప్రహసన్ నివ భారత నవ్వుతాడు కృష్ణుడు. అలాగే గురువు గారు కూడా ఒకసారి నవ్వుకుంటారేమో, వీళ్ళు అనవసరం మీకు గాబరా పడుతున్నారు అంతా నేను చేసి పారేశాను, వీళ్ళు పేరు తెచ్చుకోమంటే గాబరా పడుతున్నారు అని నవ్వుకుంటారేమో ఆయన కూడా. చూద్దాం రేపు ఆ సందర్భం ఈయన ఎలా నవ్వుతున్నాడు, ఏం చేశారో అది మీరు చెప్పాలన్నాను మీకు. ఈ ప్రహసన్ నివ భారత అని చెప్పాక ఏమని చెప్పాడంటే, నువ్వు చాలా బాగా చెప్పేవాళ్ళు కదా బ్రహ్మాండంగా చెప్తావు అని చెప్పి ఓ మాట అంటాడు. పండితుల వలె చెప్పామంటాడు, పండితుడు లాగా చెప్పామంటాడు, పండితుని వలె చెప్పామంటాడు. అర్థమైనా అందులో భాష? గ్రేట్ ఇన్సల్ట్ ఏదైనా పుస్తకం ఇచ్చాడు, ఇది గ్రేటెస్ట్ ఇన్సల్ట్. అర్జునుడితో నువ్వు పండితుడిలా చెప్పావంటే పోయి కదా, నువ్వు పండితుడు కాదయ్యా, నీ మాటలో నాకు అర్థమైపోయింది, పండితుడు వలె చెప్పావు నువ్వు పండితుడు కాదని నాకు నీ మాటలో అర్థమైపోయింది అంటే అక్కడి నుంచి చెప్పుకొస్తాడు, దేనికోసం అవుతుంది ఆడవ చూడదు, దేనికోసం అవుతుంది నువ్వు బాధపడదు, అదంతా బాధపడుతూ అదంతా నేను అని చెప్పుకుంటూ వస్తున్నాను. భగవద్గీత గీత మనకంతా మనకు తెలుసు. ఇదంతా చెప్పుకొచ్చాక చివరికి ఒక విశిష్టమైనటువంటి దశలో 11వ అధ్యాయంలో చేరుకుంటాడు. దివ్యం దదామి దివ్యచక్షు అని చెప్తాడు. మీకు దివ్యచక్షు నేను ఇస్తాను. ఈ దివ్యచక్షువుల అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, రాబోయే భవిష్యత్తును చూడటం ఇదే కదా దివ్యచక్షువుల యొక్క అంతరార్థం. మొత్తం ఏకాదశి అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడు చూపించేది ఏంటి, భవిష్యత్ అంతా చూపిస్తాడు. నువ్వు యుద్ధం చేస్తావు, యుద్ధం చేశాక ఏం జరుగుతుందో చూపించి, భీష్మించ ద్రోణించ జయధ్వజించ కర్ణం ప్రధాన్యాన్ని యోధ వీర నాలుగు పేర్లు చెప్తారు అక్కడికి. ఇచ్చే సినిమా చూపిస్తున్నప్పుడు సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ మనం మిస్ అయిపోతే ఇంటికి వచ్చాక మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం, తర్వాత పందం కాస్తాం, ఆ సీన్ నిజంగా ఉందా లేదా అక్కడ మళ్ళా వెళ్తాం, మళ్ళా కరెక్ట్ గా ఆ సీన్ వచ్చినప్పుడు మళ్ళీ డిస్కషన్ లో పడతాం, మిస్ అయిపోతాం, మళ్ళా ఇంటికి వస్తాం, మళ్ళా రెండోసారి వెళ్తాం, చదువుతూ ఉంటుంది కదా ఇలాగా. అలాగే అర్జునుడు విశ్వరూపం చూశాడు పాపం, విశ్వరూపం అంతా చూసిన తర్వాత గందరగోళం అయిపోయాడు, ఏమీ అర్థం కాలేదు కనుక విశ్వరూపంలో. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా ఒకేసారి కనిపించిపోతుంటే వాడికి ఏమర్థం అవుతుంది ఎవరికైనా, అది కూడా అతను ఒక్కడి భవిష్యత్తే కాదు మొత్తం ప్రపంచం యొక్క భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో చూపించినట్టు అనేక బలహూదరవుతున్నట్టు అలా పళ్ళు పొత్తలు కాళ్ళు అలా లక్ష లక్షలు ఏం కనిపించు, అక్కడ అందరి భవిష్యత్తు ఒకేసారి కనిపిస్తూ ఉంటుంది. ఈ అందరి భవిష్యత్తు ఒకేసారి కనిపించేసరికి అందులో తన ఎక్కడ ఉన్నాడో తను చూసుకోవడం చాలా కష్టం. రామహర్షి దగ్గరికి పాల్పెంటర్ వచ్చాట, రామహర్షి పేరు వినే ఉండింటారు, అతనికి చాలా కావాల్సిన శిష్యుడు పాల్పెంటర్. వచ్చి గురువు గారు మీరు చాలా తప్పు పని చేస్తున్నారు అన్నది, అర్జున కృష్ణ సంబంధం ఉందే గురు శిష్య సంబంధం ఆల్మోస్ట్ అందరి గురు శిష్యుల దగ్గరే ఉంటుందేమో అన్నాడు. ఇచ్చే పాల్పెంటర్ రావణ మహర్షి తప్పు పట్టుకుంటాడు, నీకు గుర్తుందా అన్నాడు. ఇంత పెద్ద గురువు నువ్వు, నువ్వు చెట్టు కింద కూర్చుంటావంటే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంటే నువ్వు బయటకు రావాలి, నువ్వు అందరికీ దీక్షలు ఇవ్వాలి, సాధన చేయించాలి, అదంతా వదిలేసి నువ్వు ఈ చెట్టు కింద కూర్చుంటావు, నీకు ఏదైనా గుర్తుందా అంటే అంటే శిష్యుడు గురువు చెప్తున్నాడు అనమాట ఏం చేయాలో. విన్నాడు పాప రావణ మహర్షి, విన్న తర్వాత చిన్న డౌట్ వచ్చిందయా పాల్పెంటర్, ఏం తయారు చదువుతాను ఈ ప్రపంచాన్ని నువ్వు సృష్టించావా, ఏదైతే నేను సృష్టించావు అయితే సృష్టించిన వాడు ఆ పల్లెకి నీకు ఎందుకయ్యా, వాడేదో చేసుకుంటాడు మన పని ఏదో మనం చేసుకుంటాం అన్నట్టు రావణ మహర్షి. సరే అదేది రావణ మహర్షి పాల్పెంటన్ కూడా, కానీ మన గురువు గారు ఉన్నారే ఆయన ప్రపంచ యొక్క బాధలన్నీ ఆయనే అవంతం అని చెప్పి నీకు వస్తూ ఉంటాడు ఆయన. సరే మన గురువు ఇది చేత ఈ విశ్వరూపం జరుగుతున్నప్పుడు అర్జునుడు అంతా చూస్తాడు. ఈ అంతా చూస్తున్నప్పుడు సాధారణంగా మనం ఇదే తప్పు చేస్తూ ఉంటాం, తనది చూసుకోవడం మర్చిపోతాడు, తన భవిష్యత్తు ఏంటో చూసేసుకోవచ్చు కదా. ఈ గందరగోళంలో ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుందో ఏమవుతుందో చూస్తున్నప్పుడు తను ఏం చేస్తున్నాడు, తను తన ఫ్యూచర్ కూడా అందులో ఉంది కదా అది చూడడు. ఇది అర్జునుడు కృష్ణుడి పాపం తెలుసు, అందరు శిష్యులు ఇలాంటి వాళ్ళే వచ్చేటప్పుడు మాత్రము చాలా కోరికలతో వస్తారు గురువు దగ్గరికి, చివరికి ఏమవుతుంది అంటే గురువు కోరికలు వాడి కోరికలు ఒకటైపోతూ ఉంటాయి. పెద్ద ఎగ్జాంపుల్ వివేకానంద, వివేకానంద చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలాసార్లు చెప్పుకుంటాను మీకు కదా, అంటే నేను డీటెయిల్స్ పెట్టడం లేదు. రామకృష్ణ ఏదో చాలా అవసరపడి రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు, అందరూ చెప్పుకుంటారు అనమాట రామకృష్ణ పరమహంస నోట్లోకి ఏదైనా ఒక మాట వస్తే జరిగిపోతుంది అని చెప్పి మీకు సాంసారిక బాధ ఉంది కదా, తిండి లేదు అంటే తిండి లేని పరిస్థితుల్లో రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తాడు వివేకానంద, అబద్ధం చెప్తూ ఉండేవాడు వివేకానంద వాడు తల్లికి, నేను ఫలానా స్నేహితులు ఇంట్లో ఫోన్ చేశాను, చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఉండేవారు అక్కడ, వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు ఆ పేరంటానికైనా అక్కడికైనా అక్కడ ఫోన్ చేసి వస్తున్నాను ఇచ్చేదంటే తల్లికి రెండు ముక్కలు ఆహారం ఉంటుంది, తల్లికి తెలుసు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాను, ఆవిడ ఎక్కడ ఫోన్ చేసి వస్తుంది, చివరికి వాళ్ళందరూ ఎక్కడ ఫోన్ చేసి వస్తున్నారో అందరికీ తెలుసు అబద్ధాలు చెప్తున్నారు. ఇలాంటి స్థితిలో రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు అనమాట, తిండి లేని స్థితిలో వెళ్ళి అడగమన్నది ఏంటి వీళ్ళందరూ ఏంటంటే మాకు కాస్త 2 కోట్ల తిండి వడ్డీనట్టు చూడండి ఆయన, మీ కాళికాదే ఏదో మీరు చెప్పిన మాట వింటుంది కదా కాదు చెప్పాను, నేనెందుకు అయ్యా దీనికి చెప్పడం నువ్వే చెప్పుకో అన్నమాట. వెళ్తాడు ఆలయంలో కాళికాదేవి దగ్గరికి వెళ్ళి ఏమడగాలి అంటే మాకు ఆహారం మా కుటుంబానికి కలిసి అదంతా మాకు జ్ఞానం కావాలండి, బయటకు వచ్చాడు బయటకు వచ్చాయంటే ఏమడిగానండి రామకృష్ణ జ్ఞానం అడిగాను, నీకు బుద్ధి ఉందయా, నువ్వు వచ్చింది ఎందుకు, నువ్వు అడుగుతోంది ఏంటి అన్నాడు. నిజేశ్వరరావు నేను దీనికోసం ఎలా వచ్చానని మళ్ళా వెళ్తాడు, మళ్ళా వెళ్తే మళ్ళా జ్ఞానం అడుగుతాడు, మళ్ళీ మూడోసారి పంపిస్తాడు రామకృష్ణ, మూడోసారి జ్ఞానం అడుగుతాడు, ఇంకా లాభం లేదు నువ్వు భద్రాజమానది నీకు అడగటం కూడా చేత కాదు నేను పంపిస్తాను నేనే చెప్తాను కాళికాదేవి అలాగే గాయత్రి పరివారి గురించి కూడా గురువు గారికి చాలా బాగా తెలుసు, వీళ్ళకి అడగటం కూడా ఏం కాదు, ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా తెలియదు అని చెప్పి ఆయన రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ గా వివేకానందతో ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది శిష్యుల మీద. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు శిష్యులు ఆయన అడగడం మానేసింది. డైరెక్ట్ గా ఆయన చెప్పేసి అనమాట, నా శిష్యులకి రోటా కొట్టే ఉన్న కాళ్ళకి బట్టకి కప్పకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు, అంతకంటే ఎక్కువ మాత్రం మీ కర్మానుసారంగా వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ అడిగితే మాత్రం నేను ఇవ్వను. మీకు ఆహార లోటు ఉండదు, బట్టల లోటు ఉండదు, ఇంకా ఉండటానికి స్థలం లోటు ఉండదు. ఇలాగే ఇక్కడ ఇంతమంది వచ్చాం హాయిగా ఉన్నాయి ఈ గదిలో, ఇంతమంది ఎక్కడ పడతాం అనుకున్నాం హాయిగా పడుతున్నాం, క్యాంప్ జరిగిపోతుంది. అలాంటి మ్యాజిక్లు చేస్తారు తప్ప ఏదో పవన్ తీసేస్తారని మాత్రం మీరు అనుకోకండి. రామకృష్ణ పరమస్కి అలవాటు లేదు, మన గురువు గారికి అలవాటు లేదు, కానీ తిండి మాత్రం బాగా పెడతారు, పెడుతుందా పెడతారు, ఎన్నిసార్లు అడిగినా పెడతారు. శ్రద్ధాంజలి సమాధంలో ఒకసారి తినాలి అని ప్రింట్ కూడా చేసి పంపించారు వాళ్ళు, ఎన్నిసార్లు వెళ్ళినా పెట్టారు. అంటే తిండికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అదే ఏంటంటే వివేకానందులుగా మనం ఉన్నప్పుడు అడగటం జాతకా లేదు అంటే, ఇప్పుడు అదే మనకి ఆనవాయితీ గురువుకి తెలుసు కదా శిష్యులకి తెలియకపోయినా అని చెప్పి మీరు అడగొద్దునండి, మీ బదులు మీరు అడిగించాలని, మీకు అందరికీ ఈ లోటు ఉండదు కదా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మదీక్షకి మీరు రెడీ, నేను ఇంకేమీ చేయక్కర్లేదు అన్నదాన్ని ప్రూఫ్ చెప్తున్నాను. ఇదంతా మీరు గురువు గారు చెప్పిందే చెప్తున్నాను, కానీ ఇందులో నా కల్పన ఏమైనా ఉందా? ఏమీ లేదు, అంతా ఉన్నదే చెప్తున్నాను కదా. అంచేత ఈ విధమైనటువంటి సాధనలో గురు శిష్య సంబంధంలో గురువు ఎప్పుడైతే ఏ హామీ ఇచ్చాడో అంటే అర్థం ఏంటనమాట, జ్ఞానం కూడా ఇచ్చాడు అని అర్థం. రోటీకి ఎప్పుడెవరు మొక్కాన్ని గురించి మీరు ఆలోచించకండి, మీ తిండి గురించి మీరు ఆలోచించకండి, అదంతా నేను చూసుకుంటాను. మీరు ఏ విధమైనటువంటి ఆలోచన చేయక్కర్లేదు, మీరు నా పని చేస్తుండండి, మిగతాన్ని నేను చూసుకుంటాను అన్నాడు. వివేకానందకి అదే హామీ ఇచ్చాడు కనుక అక్కడ ఒక వివేకానందకే హామీ ఇచ్చాడు. ఇక్కడ ఇంతమంది వివేకానందలు ఉన్నాయి, ఇంకా ఎంతమంది వివేకానందలు మన ద్వారా తయారవుతారో తెలియదు అని నిజమే చెప్పాడు ఆయన. మనం ఇంతే గాబరా పడతాం, వివేకానంద చాలా గొప్పవాడని, వివేకానంద కంటే మనమే చాలా గొప్పవాడు. ఎందుకంటే వివేకానంద ఆ మాత్రం స్థాయి ఎదగటానికి కాషాయం పెట్టి కట్టుకోవాల్సి వచ్చింది కదా, కొంచెం రూపు అది మార్చాల్సి వచ్చింది. మనకి ఆ కాషాయం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆ స్థాయి గడిపోయాడు అనమాట వివేకానంద స్థాయికి. ఆ జ్ఞానామృతం అనేది ఎందుకు మనకు జ్ఞానం వస్తుంది అంటే మన మంత్ర జపమే అది చేస్తున్నాం. వివేకానంద అలాంటివి ఏం చేయలేదు, మన మంత్ర జపమే అది కదా సద్బుద్ధి రావాలి అని. మంత్ర జపం చేసి బారేస్తుంటే సద్బుద్ధి నాకేమొస్తుంది? చిన్న జ్ఞానం మనం అడిగేశాం, రోటీకి ఎప్పుడమ్మక ఆయన ఇచ్చేశారు, ఇంకా ఆయన చెప్పింది మనం చేయటమే. ఏం చెప్తాడు ఎలా చేస్తాడు అదంతా మన రేపు గురుదీక్షలో ఆయన చెప్తే మనం ఎంతో చెప్పాల్సిన ఆయన ఏమి కాదు బ్రహ్మదీక్ష గురించి కదా. కానీ మనం అందరం ఒక పని మాత్రం చేయొచ్చు, ఆయన ఎప్పుడు ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తాడు, మీరు ఏ పని చేసినా ఏం చేసినా అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటే మిగతా పనులు ఏమీ చేయక్కర్లేదు అని కోరుకుంటాం కనుక అది కోరేసుకుందాం. ఎందుకంటే సాధారణంగా తండ్రి కోపం వస్తుంది తల్లి కోపం వస్తుంది అని తెలిసిన పని చేసినప్పుడు కుర్రాడు ఏం చేస్తాడంటే తల్లికి తండ్రికి ఇష్టమైన పని ఒకటి చేసేసి ముందు అది ముందు చూపిస్తాడు. తర్వాత ఏంటి పర్వాలేదు ఇంకా కోపం రాదు. అలాగే మనం కూడా ఈ బ్రహ్మదీక్ష ఆయన ఎలాగ ఇవ్వాలి తప్పదు పాపం ఆయన తీరాల్సిందే. కానీ ఒకవేళ ఆయన మనసు అలా ఎలా ఊరుతోంది అనుకో కాక పెడుతున్నాం అనమాట, ఏంటి నువ్వు చెప్పిన పని మనం చేస్తున్నాం కదా ఏంటి
కానీ చదవటము అధ్యయనం చేయడానికి తేడా అది. మనం చదువుతాం ఆ శ్లోకం చదువుతాం అర్థం చదువుతాం ముందుకు వెళ్ళిపోతాం. అతను మాత్రం అది చదివాడు అక్కడ వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదూర్భవనాడు. అంటే ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి మహాత్ముడు దుర్లభుడు అంటే తెలు కదా సుదూర్లభ అన్నాడు. చాలా కష్టం అన్నాడు కృష్ణుడు. ఏంటబ్బా అందులో చాలా చాలా కష్టంగా ఉన్నదే చేయాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. గురుతత్వం ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు చేయరు ఏదైనా అంటే ఒక యుగం మార్చడం అంటేనే గురువు గారికి చిన్న పనులు సరే అవుతే చేస్తారన్నాడు. చిన్న చిన్న పనులు అంటే చేయరు వాళ్ళు. అలాగే ఇది సుదూర్లత అంటే అక్కడ పట్టుకున్నాడు అరవుతో అవుతే ఇది మీరు చేస్తారన్నాడు. ఎలా చేయాలో తెలియలేదు అతనికి. అప్పుడు వివేకానంద గురించి అతని గైడెన్స్ ఇచ్చింది. ఏం గైడెన్స్ ఇచ్చింది ఏం ఇచ్చింది ఆయన రాయలేదు. కానీ ఆ గైడెన్స్ ఇచ్చి ఆ జైల్లో ఉన్నప్పుడు వారం పది రోజుల తర్వాత దేశాన్ని ఇవ్వటం ఖాయం, ఆ దేశంలో ఈయనకి ఉరిశిక్ష వేయడం కూడా ఖాయమే. ఆ కాలంలో అసలు ఏముంది, గాంధీకే సకానందని వాడు చూపించారు కదా మీకు, గాంధీ సినిమాలో చాలా బాగా చూపిస్తాడు ఆ సీన్. వాడు జడ్జి ఏమో జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు నీకు జైలు వేసిస్తాడని అని టోపీ తీసేసాక చెప్తాడు, నాకు సిగ్గేస్తుందయ్యా నీకు జైలు శిక్ష వేయడానికి, కానీ ఏం చేస్తాను మరి అని. అలాగా ఇతనికి తెలుసు ఇంకా నేను చచ్చిపోతున్నాను అని, చచ్చిపోతున్నా వదలలేదు ఇతను. దుర్లభం అన్నాడు కదా పట్టుకుందాం అనుకున్నాడు వివేకానంద రాత్రి చెప్పాడు. రెండు రోజుల్లో సాధన చేశాడు అతను. ఇంకా జైలు కటకటాల్లో చూసినా కృష్ణుడే కనిపించేవాట, కిటికీలోంచి చూసినా కృష్ణుడే కనిపించేవాట, వార్డెన్ని చూసినా కృష్ణుడే కనిపించేవాట, తోటి ఇంకా ఉరికం వచ్చే వాళ్ళందరితో కలిపెట్టారు కదా వాళ్ళని చూసినా కృష్ణుడే కనిపించేవాట. అప్పుడే ఈయనకి పెద్ద అనుమానం వచ్చింది, ఇదంతా నా హిప్నటైజ్ లాగా, నా అంతటి నేను హిప్నటైజ్ చేసుకుంటున్నానేమో, విదేశీ చదువు చదివాడు కదా అంతేత ఏముంది అందరూ రాశావు కదా అందరిలోనూ దేవుని చూడు అని చుట్ట మొదలెట్టేశానేమో నేను, దానికి ఉంది ఎవరు కళ్ళు మూసుకుని రాముని చూడు అంటే చూడలేము, ఆగే కనిపిస్తాడు కాదు సోదరులు కానీ అది ఇది అంతా మనం చూడొచ్చు కదా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే కష్టం కానీ కళ్ళు మూసుకుని మనం ఏ దేవత స్వరూపాలైనా చూడగలం కాస్త ప్రాక్టీస్. కళ్ళు తెరిచి చూడగలుగుతున్నానేమో, ఇదేదో హిప్నటైజ్ అయిపోయానేమో, ఇది మాటలతో మనం చెప్పలేము. ఈ బహుమాన స్థితి వరకు మాటలతో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు, ఏదో తల్లకిందులుగా పిల్లి ముందులుగా అంతా వేయొచ్చు కాబట్టి, మాటల గాలిడి చేయొచ్చు కాదు. దాని తర్వాత మాటల గాలిడి ఏంటి అంటే మేము ఏం చెప్పలేము నాయన దాని గురించి అని. కానీ మన ఋషులు చాలా గొప్పవాళ్ళు, దేని గురించి మనం చెప్పలేమో దాని గురించి కూడా చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ తపన, తెలియని వాళ్ళకి ఆ విషయం చెప్పాలి అనే తపన ఎంత గొప్పగా ఉందో ఊహించుకోండి. ఎందుకంటే చెప్పలేని విషయాలు చెప్పాలంటే విసుగు, అర్థం కాని వాళ్ళకి ఆ విషయాలు చెప్పాలంటే ఇంకా విసుగు కదా. క్లాస్లో కుర్రాళ్ళు స్టూడెంట్స్ అందరూ బుద్ధిగా వింటూ ఉంటే ఏదో పాఠం చెప్పాలని ఉంటుంది. అసలు వాళ్ళు వినకుండా వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నప్పుడు నాయన ఇదేదో ఉంది అని చెప్పడానికి ఋషులు చేసిన ఆ ప్రయత్నాన్ని మనం అసలు ఊహించలేవారు. ఎంత ప్రేమ ఉంటే అటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంచేతే వేదాలు అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. అసలు అదేదో చెప్పలేని స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది గందరగోళంగానే ఉంటుంది, కాస్త మనం ఓపిక్గా వింటే తప్ప. అలాంటి గందరగోళం ఇప్పుడు రావచ్చు, అలాంటి గందరగోళం వస్తే కన్ఫ్యూజ్ కాకండి, అది నా ప్రయత్న లోపమే కానీ ఆ స్థితి లోపం కాదు అది. అంచేత ఈ అవమాన స్థితిలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఏ కోణం భవిష్యత్తున్న ఒకటి చాలా అయిపోతుంది, అనేక రెట్లు అయిపోతుంది అని. ఈ పైనన్నటువంటి స్థాయిని అగ్ని యొక్క మూడో స్థాయిని బ్రహ్మదీక్ష అని గురువుగారు చెప్పారు. దాన్ని అనేక పేర్లు ఉన్నాయి దానికి, కానీ ఏ పేర్లు పెట్టుకున్నా దాని అర్థం ఏంటో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. కానీ అగ్ని పరంగా దాన్ని చెప్పాలి అంటే శుచి అనే పేరు పెట్టారు దాన్ని. శ్రీ సూక్తం, శ్రీ సూక్తంలో చివర శ్లోకంలో రాస్తాడు. శ్రీ సూక్తంలో చాలా మాటలు వస్తాయి, ఆ వచ్చే మాటలన్నీ కూడా అగ్నికి సంబంధించింది. శ్రీ సూక్తంలో శుచి ప్రయత్నభూత్వం అని వస్తుంది కదా, జుహాయా ద్వాజ్యం అన్నహం, ఇది అగ్నిలో వెయ్యాలి అని. ఏ అగ్నిలో వెయ్యాలంటే మామూలు అగ్ని, మీరు పావక అగ్నిని ప్రజ్వలింపజేసి దాంట్లో నెయ్యి వేసేసి నేను శ్రీ సూక్తం చేసేస్తున్నాను అంటే శ్రీ సూక్తం అలాగే ఉంటుంది. ఒకసారి అనంతపూర్లో నేను ఉన్నప్పుడు తిరుపతి నుంచి వస్తున్నాను అన్నాడు. అదే రా, దానికి ముందు చాలా పెద్దది అని తిరుపతి వేదాల్లో వేదిక స్కూల్లో నేను జరుగుతున్నానండి, శ్రీ సూక్తాన్ని సంస్కరంగా నేను నటిస్తానండి, ఈ పూట నాకు అన్నం దొరకారా అన్నాడు. చాలా బాధ ఇచ్చింది. ఎందుకు బాధ ఇచ్చింది అంటే శ్రీ సూక్తం చదివిన వ్యక్తి ఒక 10 మందికి భోజనం పెట్టే స్థితిలో ఉంటాడు. వాడు నాకు పూట భోజనం పెడతాడా, శ్రీ సూక్తం సంస్కరంగా చదువుతాను అని చెప్తే నాకు ఆ వేదిక స్కూల్ మీద చాలా బాధ ఇచ్చింది. నాకు అసలు ఏం పాట నేర్పుతున్నారు మీరు, ఏం స్వరాన్ని నేర్పుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏదైతే మూలం అసలు సృష్టికి ఏ శక్తి వల్ల అయితే ఓ రాజు వస్తే రాజు ఆ రాజు పరివారం వాళ్ళందరికీ కూడా నేను భోజనం పెట్టేస్తాను రా అన్నాడు ఓ శిష్యుడు. నువ్వేదో అనుకుంటున్నావు రాజునని, నువ్వు ఒక రాజ్యానికి తిండి పెట్టగలవేమో, నేను రాజ్యాన్ని అందరికీ తిండి పెట్టేస్తాను, నేను రా అన్న ఈ భారతదేశంలో నేను శ్రీ సూక్తం సస్కరంగా చదవాలన్నా నాకు ఒక పూట తిండి పెడతారా అని అడుగుతూ ఉంటే అసలు ఆ వేదిక కల్చర్ ఎలా నాశనం అయిపోయిందో అనిపిస్తుంది. కానీ అది నాశనం కాదు, అది అలాగ పునరుద్ధరింపబడుతూనే ఉంటుంది వేదాలు అని మన అవతార రాజ్యాలు గురువుగారు వాళ్ళందరూ చెప్తున్నారు. కనుక ఆ బాధను కాస్త పక్కన పెట్టేద్దాం. అసలు ఈ శ్రీ సూక్తంలో నిజంగా శ్రీ సూక్తం ఫలించాలి అంటే పవమాన అగ్ని కూడా సరిపోదు, శుచి 3rd స్టేజ్ వెళ్ళాలి మీరు. అగ్ని యొక్క 3వ లక్షణాన్ని కొట్టుకోవాలి. ఈ అగ్ని యొక్క 3వ లక్షణం ఏంటి అంటే పవిత్రత. అగ్ని యొక్క 3వ లక్షణాన్ని మనం సింపుల్ గా చెప్పుకోవాలి అంటే పవిత్రత. సీత యొక్క పవిత్రతను మళ్ళా తెలుసుకోవాలి అంటే అగ్ని ప్రవేశం చేయమన్నాడో వాళ్ళు ఎక్కువ వేసేసి పాపం సీత అగ్ని ప్రవేశం చేసింది, ఎంత అన్యాయం అయిపోయింది, మన సీత గారికి అన్నిటి ఆర్చిస్తూ ఉంటారు పాపం. అసలు అగ్నిలో ప్రవేశించడం కాదు, అగ్ని యొక్క శుచిత్వం అనే అగ్ని, అగ్నిలో పవిత్రంగా ఉందా లేదా అనేటటువంటి అగ్ని ఎప్పుడూ పవిత్రమే. మన కర్మకాండలో వాటిలో కూడా ప్రపంచంలో అపవిత్రం కానిది ఏదైనా ఒక వస్తువు ఉంటే అగ్ని, ఆ పవిత్రత అనే లక్షణాన్ని శుచి అనే లక్షణంతో కూడా చెప్తాం. శుచిగా ఉన్నవాడు పవిత్రంగా ఉన్నాడు, 2 పర్యాయ పదాలుగా వాడుకుంటూ ఉంటాం. నేను ముందే చెప్పాను దీని గురించి, నేను మీకు స్పష్టమైన అవగాహన ఇవ్వలేకపోవడానికి కారణం అదేంటో నాకు స్పష్టంగా తెలియదు. కానీ అనిర్వచనీయం కూడా అది ఆ శుచి అనేది. కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం కష్టం అది చెప్పడం కష్టమే, అర్థం చేసుకోవడం కష్టమే. ఈ శుచి అనేటటువంటి అగ్ని ఏ విధంగా ఉంటుంది అంటే బంగారాన్ని నిప్పులు వేస్తున్నాం,
నిప్పులు వేసి పుటం పెట్టడం ఏంటంటే అదే కదా. ఈ పుటం పెట్టడం అనే ప్రక్రియలో బంగారం యొక్క వెన్న పెరుగుతుంది. వెన్ననే ఏంటంటే దాని క్యారెట్ తెలుగు కాస్త తక్కువ అవుతుంది. మీరు ఇలాంటి పదాలు ఇప్పుడు వాడలేదు కనుక మీరు కరెక్ట్ చేసుకోండి దాన్ని మీరే. ఈ పెరుగుదల ఏంటి పెరుగుతుంది అక్కడ? బంగారం యొక్క శుచిత్వం పెరుగుతుంది, ప్యూరిటీ పెరుగుతుంది కదా. ప్యూరిఫై చేస్తున్నాం కదా అక్కడ. ఈ ప్యూరిఫికేషన్ సైన్స్ లో మనం చేస్తున్నప్పుడు కూడా చాలా రకాల ప్యూరిఫికేషన్స్ ఉంటాయి సైన్స్ లో కదా, మెటలర్జీలో. ముందు ఎలా ప్యూరిఫై చేస్తాం, కార్బన్ కలిపి దాన్ని వేడి చేస్తాం మంటలో పెట్టేసి. కానీ ఆ మంటలో పెట్టడం వల్ల వస్తువు నాశనం కాదు, ఇంకా ఎక్కువ శుచి కలుగుతుంది, ఇంకా ఎక్కువ పవిత్రం అవుతుంది. ఈ అగ్ని సంపర్కంలోకి వచ్చి పవిత్రత పెంచుకోవటం అనే విధానం తెలుసుకోవాలి. శరీరాన్ని కనుక మీరు అగ్నిలో పెట్టి కాలిపోతుంది, అంటే శరీరాన్ని అగ్నిలో పెట్టి మీరు పవిత్రం చేసుకోలేరు. అగ్నిలో మీరు పెట్టగలిగేది ఇంకోటి ఉంది, అగ్ని ప్యూరిఫై చేసే తత్వం ఇంకోటి ఉంది మనలో. అదే అర్థం చేసుకోండి. చేతికి నిప్పు అది అటువంటిది కాలిపోతుంది, కానీ సురజగతిలో ఉన్నటువంటి వస్తువులు అగ్నిలో పెడితే పవిత్రం అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోహాలు అవి ఉన్నాయి కదా, స్థూల జగత్తులో జరిగేటువంటి స్థూల వస్తువుల్ని మాత్రమే, ప్రాణం లేని వస్తువుల్లో. మళ్ళా కొన్ని వస్తువులు అగ్నిలో పెడితే పూర్తిగా నాశనం అయిపోతాయి. కర్రో ప్లాస్టిక్ ఏదో పెట్టాలనుకుంటే నాశనం అయిపోతాయి, పూర్తిగా పవిత్ర అవ్వదు. కానీ ఖనిజాలు ఉన్నాయా, వీటిలో లోహాలు అని పిలుస్తాం మనం, మెటల్స్, ఇవి అగ్నిలో పెడితే ప్యూరిఫై అవుతాయి. అందుకే వివేకానంద కొన్ని మాటలు వాడాడు, ఉపనిషత్తులో ఉన్న మాటలే అవి. ఈ ఉపనిషత్తులో వాడిన మాటల్ని ఆ ఇంపార్టెన్స్ మనం మర్చిపోతాం. మజుల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నెల్స్ ఆఫ్ స్టీల్ అన్నాడు. ఆ మాటలు ఎందుకు అన్నాడు? ఇప్పుడు మహాపురుషులు వాడిన ప్రతి మాట కూడా అనేక అర్థాలు అనేక రకాలుగా భాషలుతో ఉంటాయి. అవి అది మనం మర్చిపోతూ ఉంటాం వాటిని. ఈ పవిత్రత, ఈ శుచిత్వం మనలో రావాలి అంటే భౌతికమైనటువంటి అగ్ని మనం భౌతికమైనటువంటి స్పర్శతో తెచ్చుకోవాలి అంటే అడిపోతాం, ఏం జరగదు అక్కడ. అసలు పౌమాన అగ్ని అంటేనే భౌతికమైనటువంటి అగ్ని కాదు అని మనం చెప్తున్నాం కదా. ఏ శక్తి అయితే అనేక రెట్లు దాన్ని చేస్తుందో దాన్ని పౌమాన అగ్ని అన్నాము. అదేవిధంగా ఏ అగ్ని అయితే వస్తువుని పవిత్రం చేస్తుందో, వస్తువుల్లో ఉన్నటువంటి ఆ శుచి దాన్ని ఎలా తీసుకొస్తుందో ఆ అగ్ని తత్వాన్ని శుచి అన్నాం. దానికి మొట్టమొదటి శ్లోకంలో చెప్తాడు, ఏ శుచి ప్రయత్న రూపం అని చెప్పడానికి ముందు 15 శ్లోకాలలో శుచి అనే అగ్ని మీరు ఎలా పొందగలరు, ఆ అగ్నిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అని శ్రీసూక్తం చెప్తోంది. మనకి ఏం చెప్తోంది అక్కడ మొట్టమొదటిది? శ్రీసూక్తం. హిరణ్యవర్ణ హరిణి సువర్ణ రజత చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మహాల. జాతవేదుడు అంటే అగ్ని. మళ్ళా అక్కడ అగ్నితోనే వస్తున్నాం అంతా, అగ్ని మర్చిపోయామనో, శ్రీసూక్తం చదువుతున్నాం, ఏమవుతుంది ఏమీ లేదంటాం, పాపం లక్ష్మీదేవి నుంచి నిండా ఏమో చూపిస్తుందో సరే, అది వేరే విషయం ప్రశ్న పడేసేవాడు. కానీ ఇక్కడ హిరణ్యవర్ణం హరిణి అంటే ఈ పవిత్రత రావాలి, ఈ శుచి అనేటటువంటి అగ్నిని మీరు పొందాలి అంటే పసుపు రంగు మీరు ఎక్కువ ఉపయోగించుకోవాలి అనే సీక్రెట్ అనే రహస్యాన్ని చెప్తుంది అక్కడ. అందుకే మనం మంచి పనులు పుణ్యకార్యాలు, మనకి డబ్బు అవసరం వచ్చే పనులు చేసేటప్పుడు పసుపు గడపకి రాస్తాం, మీరు చూసుకోండి కావాలంటే. అది కారణం అది ఈ శుచి అంటే దాన్ని ఈ శ్రీసూక్తం అంటే మరి డబ్బుకి సంబంధించింది కూడా. కానీ డబ్బుకి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, డబ్బుకి ప్రాణశక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రాణం డబ్బు చాలా దగ్గర సంబంధం ఉంది. మిగతా వస్తువులు పోతే మనం బాధపడం, కానీ 10 రూపాయలు పెట్టిపోతే ఎంత బాధపడిపోతాం కదా. 300 రూపాయల పుస్తకం పోతే బాధపడం, పుస్తకం పోయింది అనుకుంటాం అంతే. మీరు చూడండి కావాలంటే ఆ తేడా, ఆ తేడా ఎక్కడ వస్తుందో మీరు మనం పట్టుకోవాలి. నిత్య జీవితంలో జరిగే వాటిలోనే ఆ రహస్యాలు అన్ని ఉన్నాయి ప్రకృతిలోనే. ఆ రహస్యం ఎక్కడ ఉంది అంటే డబ్బుకి ప్రాణానికి లంకుంది, ప్రాణకి ప్రాణ దిశకి లంకుంది. కనుక గురుదక్ష ఇచ్చినప్పుడు డబ్బు ఇచ్చేటటువంటి ఆనవాయితీ వచ్చేసింది, డబ్బు ఇవ్వక్కర్లే అక్కడ. ప్రాణశక్తి ప్రాణదీక్ష వాటికి ప్రాణానికి డబ్బుకి లంకి ఉంది. కనుక ప్రాణాన్ని మనం తీసేయలేం కనుక డబ్బిస్తున్నాం. కానీ ఇప్పుడు డబ్బిస్తున్నాం అది ప్రాణం అని తెలియదు. దేనిలో పదార్థం ఇందాక నేను చెప్పాను, ఒక ఆర్గనైజేషన్ ఉంది, జ్ఞాన స్థాయిని మీరు తీసుకెళ్తుంటే ఒక్కొక్క జ్ఞాన స్థాయికి ఒక డబ్బు పెట్టేశారు. ఫస్ట్ 40, 50, 75, 100 కాయకల్పం అంటే 150. కానీ అందులో తప్పేం లేదు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రాణశక్తి ఇస్తున్నాం కనుక మీ దగ్గర ఉన్నటువంటి మీకు ప్రాణప్రదమైనటువంటి డబ్బుని వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఫ్రీగా అంటే విడిపోతాం. అదేదో సినిమాలో నేను చూసాను, ఏదైనా ఉచితంగా వస్తుందంటే ఏదో చెప్తున్నారు. ఏ సినిమా అది ఏదో ఉంది అక్కడ ఆ రోజు ఫ్రీగా ఇస్తారట అని ఏదో ఉంది అది, చాలా సమస్యగా ఉంటుంది అది. ఏదో సినిమా గుర్తురావు, చాలా సాధారణంగా ఒకటి వస్తువు ఎవరు 75 రూపాయల వస్తువు ఉంటుంది, దాంతో పాటు ఒక పాకెట్ దువెన్న ఫ్రీ అంటాడు. అది ఫ్రీగా వస్తుంది కదా, నీ 75 రూపాయల వస్తువు పెట్టుకోవచ్చు అది, అదే ముప్పావలా వస్తువు పావలా వస్తువు అది ఫ్రీ కనుక ఇక్కడ ఎంత ఉంది అన్నది మనం చూస్తామంటే ఉచితంగా వచ్చేది ఏదైనా అయితే మనం బుక్ చేసుకోవడానికి రెడీయే. అంతేత ఉచితంగా ఇవ్వకుండా కాస్త ఖరీదు ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారేమో, పాపం వాళ్ళ తప్పులు మనం ఏం పట్టక్కర్లేదు. కానీ ఈ శుచి అనే పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నంలో ఎప్పుడైతే మీరు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో ఆ పవిత్రత అనేది పసుపు వర్ణంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హిరణ్య వర్ణ అంచేత మొట్టమొదట ఈ శుచి యశుచి ప్రేతభూత శ్రీసూక్తము ఈ శుచి అనే స్థాయికి మీరు ఎదగాలి అంటే రంగులు గుర్తించటం నేర్చుకోవాలి మీరు. ఈ రంగులు గుర్తించగలిగే జంతువులు ప్రపంచంలో రెండే ఉన్నాయి. మరి పాముని జంతువు అనొచ్చా? ఏమో మరి అందం అనకపోయినా రెండే ఉన్నాయి. ఒకటి మనిషి రంగుల్ని గుర్తించగలడు, పాము రంగుల్ని గుర్తించగలదు. మిగతా ప్రపంచంలో ఇంకో ఏ జంతువు కూడా రంగుల్ని డిఫరెన్షియేట్ చేయలేదు. పిల్లి వాటికి వీటన్నిటికీ కూడా రెండే రంగులు కనిపిస్తాయి, ఒకటి తెలుపు రెండోది గ్రే. గ్రే అంటే ఎడ్బూడిది రంగు. ఈ రెండు రంగులే కనిపిస్తాయి వాళ్ళకి, మిగతా రంగులే కనిపించవు. పూర్వకాలంలో మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నట్టే, ఇంకో రెండు పిక్చర్లు లేవు, ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి రంగులు. అంచేత పాముని చాలా మనిషి తర్వాత అదే స్థాయికి చెందినటువంటి జంతువుగా ట్రీట్ చేశారు. శివుడికి మళ్ళీ పాముని తర్వాత ఏమన్నా మనం ఇప్పుడు శుచి గురించి మాట్లాడుకోవాలి, కానీ అటు వెళ్ళిపోతే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఈ శుచి ఈ రంగులు గుర్తించటంలో రంగులకి గుణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మళ్ళా కోపం వచ్చింది మొహం ఏమైపోతుంది, ఎర్రబడిపోతుంది కదా. భయం వచ్చింది గ్రే, బూడిద రంగులోకి మారిపోతుంది. ఈ రంగులకి మనలో ఉన్నటువంటి గుణాలకి తేడా వచ్చినట్టే గుణాలని కనుక మీరు మార్చుకోగలిగితే శుచి అనే అగ్నికి మీరు దగ్గర అవుతారు. అంతేత పసుపు రంగు గల గుణాలు ఏమున్నాయో మీరు చూసుకోవాలి. అంతేత పసుపు రంగు గల లోహం ఏముందో చూసుకున్నారు. ఎగ్జాంపుల్ ఏమిటది కదా, ఇంకోటి లోహం ఏమైనా ఉందా పసుపు రంగులో? కనీసం ఆ కాలంలో లేదు, ఈ కాలంలో ప్లాస్టిక్ కాదు పసుపు రంగు, అది లోహం కాదుగా. ప్లాస్టిక్ నిప్పులో వేస్తే కాలిపోతుంది, అంతేత లోహమే కదా నిప్పులో పవిత్రం అవుతుంది. అంతేత పసుపు రంగు గల ఏ లోహం ఏ విధంగా అవుతే పవిత్రం అవుతుందో మీ మనస్సును కూడా పసుపు రంగులోకి మార్చుకోగలిగితే పదాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ శుచి అనే పదానికి మీకు కొంచెం అర్థం దగ్గరికి వస్తారు. అప్పుడు బ్రహ్మదీక్షలోకి వెళ్ళిపోతాం మనం, ఈ గురుకులకి వెళ్ళిపోతే ఇంకా మంచిది అన్నాడని ప్రాణదీక్షలో ఉంటాం మనం కదా. బ్రహ్మదీక్షలో కూడా వెళ్ళిపోతాం, చివరి దీక్ష కూడా అయిపోతుంది. కానీ ఇది అర్థం చేసుకోండి, ఇది అర్థం చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. అర్థం చేసుకోవటంలోనే ఉంది, అంతకంటే ఇంకేం లేదు. అక్కడ అర్థం కాలేదు అంటే అనర్థం అయిపోయింది, కొంపలే ముగిపో అక్కడ. అలాగే అర్థానికి మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి అర్థము అంటే అర్థం చేసుకోవటం, అర్థము అంటే ఈ డబ్బు ఉంది అంచేతే ఆ డబ్బు అర్థం ఇవంతా పర్యావర్తి పదాల కింద మనం తెలియకుండా వాడేస్తున్నాం, తెలిసి వాడటం ఇక్కడ. అంచేత మన ఆలోచనలలో పసుపు రంగుని మనం ఎప్పుడైతే ఎక్కువగా మిళితం చేసుకోగలుగుతామో అప్పుడు ఈ శుచి అనేటటువంటి శ్రీసూక్త మంత్రాలు మనకు ఫలితాలు ఇవ్వడం మొదలవుతాయి. అందుకే బ్రహ్మదీక్ష బ్రహ్మచర్య దీక్ష తీసుకునేటప్పుడు పసుపు రంగు బట్టలు వేయిస్తారు. తెలియదు ఎందుకు వేయిస్తాం, చాలా మంది తెలియదు అనుకుంటారు. పసుపు రంగే కదా దీక్ష ఇచ్చేటప్పుడు బ్రహ్మదీక్ష ఉపనయనానికి వాటికి కూడా ఆ పసుపు రంగు ఎందుకు వాడతాం అంటే ఆ పసుపు రంగులోనే ఉంది ఆ శుచి ఆ పవిత్రత. కానీ పసుపు రంగులో లేదు మళ్ళీ పసుపు పవిత్రం కాదు, ఆ పసుపు రంగు ఏ గుణాన్ని సూచిస్తుందో ఆ గుణానికి ప్రాముఖ్యత ఉంది. కానీ మళ్ళీ పసుపు రంగును పట్టుకుని వెళ్ళాల్సి ఉంటే పసుపు రంగు ఏముంటుంది అక్కడ, మళ్ళీ ఏం మారదు. భౌతిక జగత్తులోకి గురించేయకండి దీన్ని, మీరు సూక్ష్మ జగత్తుల్లో మాట్లాడుకుంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ సూక్ష్మ జగత్తుల గురించి మనం వాక్తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ పసుపు రంగు గల గుణాలు కనుక మీరు పట్టుకుంటే ఎలా ఉంటుందన్నాడు పసుపు రంగు గల గుణాలు సువర్ణ వర్ణ. వర్ణము అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సుచారిస్తారు కనిపిస్తారు కదా, గంధర్వర్ణం ఏంటంటే సువర్ణ వర్ణం అంటే సువర్ణం అంటే బంగారము అని అర్థం ఉంది, వర్ణము అంటే అక్షరాలు అని కూడా అర్థం ఉంది. అక్షరాలతో వాక్ వస్తుంది, మంచి వాక్ సువర్ణ వర్ణ మంచి మతాలు ఎప్పుడు ఇంకోళ్ళకి నిండా కలవి చేయకుండా మాటలు మాట్లాడితే ఆగబెట్టడం అంటే అంతే కదా. ఇప్పుడు ఈనాడు దానికి పదం అర్థం మారిపోయింది కానీ కొంచెం రకరకాల పదాలు వాడుతుంటాయి కదా. తన అసలు సువర్ణ వర్ణాలు అని అంటే వాడికి ఇతవుగా ఉండే మాటలే మాట్లాడతాను తప్ప వాడికి నచ్చని మాటలు మాట్లాడు. దేనికి ఉన్న వ్యక్తి ఒక మాటకు నిండిపోతాడు అన్నాడు షేక్స్పియర్. తెలుసా ఏమన్నాడు, ఏమన్నాడంటే మీరు ఒకటి తగ్గి లొంగలు సార్ అంటే వాడు లొంగిపోతాడు. దేనికి లొంగన వ్యక్తి అసలు నేను ఇది షేక్స్పియర్ చెప్పాడు. అంతట ఈ సువర్ణ వర్ణ అంటే ఏంటి, మంచి మాటలు మాట్లాడగలిగే వ్యక్తిలో ఈ శుచి ఎక్కువగా ఉంటుంది, ఈ పవిత్రత ఎక్కువగా ఉంటుంది, బ్రహ్మదీక్ష ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి మాటలు మాట్లాడతాను సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నబ్రూయా సత్యం అప్రియం. 12 ఏళ్ళు కనుక మీ మాటల్లో ఎప్పుడు ఏ విధమైనటువంటి అబద్ధం చెప్పకుండా మళ్ళా కండిషన్ ఏంటి, అప్రియమైన మాటలు చెప్పకూడదు. మళ్ళా ఇంకోటి బాధ కలిగించే మాటలు స్వర్ణమే ఉండాలి తప్ప బాధ కలిగించే వర్ణాలు మీరు ఉపయోగించకుండా ఉంటే వర్ణమాలలో అప్పుడు వాడు ఏం చెప్తే అది నిజం అయిపోతుంది అన్నాడు. అందువల్లే పూర్వకాలంలో ఆ పతివ్రతలు వాళ్ళు పతివ్రతలు అంటే మళ్ళీ పాతివ్రత్యం అంటే పవిత్రతే మళ్ళీ ఆ శుచే. వాళ్ళు సూర్యుడు ఉదయించడం అంటే అయిపోతాడు పాపం సూర్యుడు కూడా జరగదు. చాలా కథలు చదువుతాం అది అసంభవం అనుకుంటారు మీరు, సంభవమే అది. కండిషన్ ఏంటి అంటే ఈ సువర్ణ వర్ణం ఉండాలి. సువర్ణ వర్ణం అనేసరికల్లా మీరు డబ్బును అక్కడ పడేసి లక్ష్మీదేవికి డబ్బిస్తాం తమస్తా. అదే నాకు ఆశ్చర్యం, చాలా గొప్పవాళ్ళు భవిష్యత్తు సాధనలు అది ఏంటో అసలు ఆ కన్ఫ్యూజన్ కదా. ఆలోచించు ఏదో చెప్పారు వాళ్ళు చేసేస్తున్నాం అంటాం అది. అంచేత ఈ సువర్ణ వర్ణ ఈ మంచి వర్ణాలు అంటే మంచి మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో పసుపు రంగు గల మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో సువర్ణ వర్ణ హరిణి సువర్ణ రజత ప్రజాం అన్నాడు. ఈ సువర్ణం మంచి మాటలు మళ్ళీ ఎలా ఉండాలి, ఏదో ఒకసారి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఉన్నా తాగా కొట్టి వాడు పక్కకి వెళ్ళిపోగానే వాడిని తిట్టడం కాదు. రజత ప్రజాం అది మళ్ళీ ఒక వాటర్ ఫాల్ లాగా అలా పడిపోతూ ఉండాలి. సిల్వరీ స్పీచ్ సిల్వరీ అని చెప్తూ ఉంటాయి. అలాగే మీ మాటల నుంచి ఎప్పుడు ఆ మాట వచ్చినా కూడా సాయిబాబా చాలా బాగా వాడతాడు ఈ సువర్ణ వర్ణం బంగారు అంటాడు అందరినీ. ఎవరు వెళ్ళినా సరే బంగారు అంటాడు. ప్రజ వలన మంచితే పిండించి బ్రహ్మాండంగా కట్టి బాగుంటుంది చెప్పడం కరెక్టే చెప్తాను. చూడండి కాబట్టి మరి గీతా ఆర్గనైజేషన్స్ లో ఈ శుచి ఈ పవిత్రత, ఈ పవిత్రత మనకి అందాలి. ఈ పవిత్రత అనే అగ్ని మీ జీవనంలో వెలగాలి అనే దానికి దీపయజ్ఞ నుంచి యుగయజ్ఞానికి ఏ క్షణంలో అయితే గురువు గారు మార్చారో అక్కడ ఉన్న పదాన్ని పెడుతుంది. పవిత్రత అనే పదాన్ని వాడుతున్నది. అంతవరకు ఆయన అపవిత్ర పవిత్ర అనే మంత్రం తప్ప మిగతా ఏం లేదు. కానీ ఇప్పుడున్న మంత్రాలు కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే అది బ్రహ్మదీక్ష సంబంధించిన మంత్రాలు అంతా కూడా ఈ యుగ యజ్ఞము అనే పేరుతో దాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే యుగానికి సంబంధించిన యజ్ఞం అది. ఈ యజ్ఞ ప్రక్రియలో పవిత్రత అనే పదాన్ని ఎక్కువగా వాడారు ఆయన. పవిత్రత అంటే శుచి. ఇంచేత భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి పావక అగ్నితో చేసేటటువంటి గాయత్రి హోమం నుంచి ఒక దీపము ఒక జ్యోతి అనేక జ్యోతులుగా వెలిగేటటువంటి దీపయజ్ఞ ప్రక్రియ నుంచి శుచి సౌమాన యజ్ఞ ప్రక్రియ నుంచి శుచి అనే యజ్ఞ ప్రక్రియలో మంత్రాలన్నీ మార్చేశారు. ఆయన ఎందుకు మారుస్తూ కూర్చుంటారో చాలా మంది తెలియక చాలా మంది నా మీద విరుచుకుపడ్డారు కూడా. మీ గురువు గారికి స్థిరత్వం లేదా తిరిగిపోయాతను ఆయన చెప్తూ ఉంటారు. కానీ అతడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆయనతో ఉన్న పెద్ద మా గురువు గారితో నాకు ఆయనకు వచ్చే దెబ్బలాట అంటే బాధ ఎక్కడొస్తుందంటే ఆయనతో ఒకటే అంటారు, మీరు చెప్పి చేయలేదు అందరికీ తెలిసేటట్టు చెప్పి చేయొచ్చు కదా అని. ఏమర్థం అవుతుందో ఏమంటారు చెప్పడం ఎందుకు మనం లాక్కెడిపోతా వాళ్ళని అని ఆయన ఇంకా చాలా గొప్పతనం. ఒక సాధువు దగ్గరికి ఒక దేవత వచ్చేది. వచ్చి దేవతను చాలా మంచి వ్యక్తి అన్నమాట. అతను చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచివాడు, ఎప్పుడు అందరిది మంచి కోరుతూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి మీకు ఒక వరదానం ఇవ్వదలుచుకున్నాను నేను అడిగాను. నాకు మీరే ఒక్క లేదే అవ్వము, మీ పని మీరు చూసుకోండి, నా పని మేము చూసుకుంటాము అని నేను అడిగాను. క్వశ్చనే లేదు, లాభం లేదు, మీకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందే, మీకు ఒక వరదానం ఇస్తాను మేము, మీరు దాన్ని తీసుకోవాల్సిందే. సరే ఒక పని చేయండి, నా నీడ ఎవరి మీద ఒకటి పడుతుందో వాళ్ళు రోగముక్తులు అయిపోతే చాలు నాకు అని. అదేంటే నేను చేయి పెడితే రోగముక్తులు అయిపోతే బాగుండు, నేను ఇచ్చేస్తే బాగుండు అని అడగొచ్చు కదా. నా నీడ పడితే బాగుంది అంటే నీడ ఎప్పుడు కూడా వెళ్తురికి ఆపోజిట్ సైడ్ లో పడుతుంది. వెళ్తురు వీడికి తెలియదు నీడ ఎవరి మీద పడుతుంది. నీడ పడిన వాడికి కూడా తెలియదు ఎవడి నీడ వాడి మీద పడిందో, ఎందువల్ల వాడి రోగం పోయిందో. ఆ స్థాయి వ్యక్తుల్ని తయారు చేయడం గురువు గారి ఉద్దేశం. విషయా నేను చెప్పాను జరిగిపోయింది అని కాకుండా అసలు నువ్వేం చెప్పావో ఎవరికి చెప్పావో ఏం చెప్పావో జరగకుండా లాక్ వెళ్ళిపోయేటటువంటి ఆ స్థాయి వ్యక్తి ఈయన. అసలు ఆయన నీడ ఎవడి మీద పడుతుందో, ఎవరికి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాడు, ఎవరికి ఎటు వేడిపోతుందో తెలియదు. మాతాజీ నోరు జారిందని చెప్పానే అక్కడే నోరు జారింది మాతాజీ. ఏం చెప్పింది అంటే మీలో కొన్ని లక్షల మంది ఈనాడు ఇక్కడ తయారై వచ్చారు, మేమే కనుక లేకపోతే మీలో చాలా మందికి 2 కోట్ల తిండి ఉండని పరిస్థితిలో ఉండి ఉండేవారు. అలాంటి వాళ్ళు మీరు హరిద్వార్కి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు, అయినా మా పని మీరు చేయటం లేదు, మేము అడగటం లేదు, తండ్రి ఎప్పుడు అడగడు. కానీ ఆయన తరఫున నేను అడుగుతున్నానని చెప్పి ఆవిడకి గుర్తొచ్చింది, నోరు జారేనా, అయ్యో ఈ పని చెప్పకూడదు. అప్పుడు ఆవిడ అంటుంది, ఆయన చెప్పడం లేదు కదా నేను చెప్తున్నాను, ఇది ఏమి గురుగారు అయితే అసలు చెప్పనివ్వరు ఇదంతా, నేను ఎంతమందికి ఆయన ఏం చేసాడో ఆవిడకి తెలియదు. అలాగే ఈ శుచి అనేటువంటి అగ్ని దీక్ష, ఈ బ్రహ్మదీక్ష, యుగ యజ్ఞము అనే దాంట్లో పెట్టేసి ఇచ్చేసారు ఆయన. జరిగిపోతుంది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్ష జరిగిందో లేదో స్థూల శరీరానికి ఏం తెలుస్తుందో తెలియదు, అర్థం కాదు. అంతే స్థూల శరీరంలో అలా జరిగిపోతూ ఉంటుంది. ఆ యుగ యజ్ఞంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈసారి మీరు కాస్త జాగ్రత్తగా చదవండి. అందుకే నేను కండిషన్ పెట్టాను 20వ తారీఖు కంటే ముందు మీరు యుగ యజ్ఞాన్ని కడతా పెట్టేయండి అని. మరి నాకు తెలియదు మీకు కడతా వచ్చిందో లేదో, నాకు రాలేదు అని చేత ఆ యుగ యజ్ఞ ప్రక్రియలో ఈ బ్రహ్మదీక్ష ఈ శుచి యొక్క అగ్ని లక్షణం ఎలా ఉంటుందో తెలుపుతూ తెలియజేస్తూ హిరణ్యవర్ణం హరిణి అని చెప్పాను కదా. హిరణ్యవర్ణం అంటే ఏంటి, పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువవాలి. పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువ అయ్యాయో లేదో తెలియాలి అంటే మనలో సూక్ష్మ దృష్టి ఎక్కువవాలి. సూక్ష్మ దృష్టి ఎక్కువవాలి అంటే మన తేజవలయం మన చుట్టూరా ఉంటుంది, ఆ తేజవలయాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనలో వస్తే తప్ప పసుపు రంగు మనలోకి వచ్చిందో లేదో తెలియదు. కానీ మనలోకి పసుపు రంగు వచ్చినా లేకపోయినా పసుపు రంగు బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి, సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఒక రంగుని చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మిగతా అన్ని రంగులు అది ఆకర్షించుకుని అబ్జర్వ్ చేసుకుని అంటే నల్ల లీనం చేసుకుని ఆ రంగు వదిలేస్తుంది, ఆ రంగు బయటకు వస్తుంది. అంతేకాదు పసుపు రంగులో కనిపిస్తుంది 7 రంగుల్లో మిగతా రంగులన్నీ అది పీల్చేసుకుంటుంది, పసుపు రంగు బయటకు చేస్తుంది. కనుక అతని వైపు చూస్తూ ఉంటే మనకి పసుపు రంగు కనిపిస్తుంది. ఆ రంగుల్ని ఋషులు ఎలా ఉపయోగించుకున్నారో తెలిస్తే, ఆ ఋషులు ఎంత సైంటిఫిక్ గా ముందుకెళ్లారో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుని ఏమీ తెలియని వాళ్ళు అని ఈనాటి రాష్ట్రం ఇస్తుంది ఎంత తెలియదో అర్థమవుతూ ఉంటుంది కదా. అంచేత పసుపు రంగు గల వాతావరణం నిర్మించాలి, పసుపు రంగు గల గుణాలు మనలో ఉన్నా లేవో తెలియదు మనకి. అంచేత వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ పసుపు రంగు బయటకు వస్తే చాలు కదా సైన్స్ వస్తే కదా రూలు. అంచేత పసుపు రంగు బయటకు ఎలా వస్తుందంటే పసుపు రంగు బట్టలు వేసుకోండి అన్నారు. దాని తర్వాత పసుపు రంగులో ఇంకొక లక్షణం కూడా ఉంది, సాధారణంగా ఎక్కువ పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. ఎన్ని పళ్ళు వదిలేయండి, సాధారణంగా ఏదైనా పక్వానికి వచ్చి పళ్ళు అవి వస్తే అల్టి పళ్ళులో కూడా పసుపు రంగు అల్టి పళ్ళు ఉంటుంది, పసుపు రంగులో ఉంటాయి, లేకపోతే నారింజ రంగు దానికి సంబంధించి రంగులో పండుగ మారటం అనేది ఉంది. ఫ్రూట్ ఫలితాన్ని మీరు పొందటం అనేది పసుపు రంగు ద్వారా పొందుతారు, అది ఇంకో రహస్యం సాధనలో. మీరు ఏదైనా ఒక ఫలితాన్ని పొందాలి అంటే ఆ ఫలితానికి పసుపు రంగు కలపాలి. మీరు సాధన రహస్యాలలో ఎప్పుడైనా వీలవుతే గురు పూర్ణిమ సందర్భంలో కలుసుకున్న పరిస్థితుల్లో మనం దాని గురించి చర్చించుకోవక్కర్లేదు, ఫలితాలన్నీ గురువుగారే ఇస్తారు. కానీ ఆ ఫలితాలు పొందటానికి ఈ పసుపు రంగు ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తున్నాడు శ్రీసూక్తంలో. హిరణ్యవర్ణం అని హరిణి, ఈ హిరణ్యవర్ణం ఎందులో ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే మళ్ళా పసుపు బట్టలు వేసేసుకుంటారేమో, మీరు పళ్ళు అవి తెచ్చుకుంటారేమో కాదు నాయన. హరిణి అంటే లేడీ అని అర్థం ఉంది. అనేక అర్థాలలో శ్రీసూక్త మంత్రాలలో ఎన్ని అర్థాలు ఎన్ని చోట్ల ఎలా ప్రజలిస్తారు, హరిణి అంటే మనస్సు కూడా, హరిణి సంచలం అంటే లేడీ లాంటి చెప్పలేనటువంటి మనస్సు. ఆ మనస్సు పసుపు రంగులో ఉండాలన్నారు తప్ప మీరు బట్టలు అవి పసుపు రంగులో వేసుకుంటే లాభం లేదు నాయన అని శ్రీసూక్తంలో మొదటి మంత్రంలోనే వాడు ఎంత స్టేజ్కి లాక్ పెడిపోయాడు అంటే, మీ ఆలోచన స్థాయికి వెళ్తే కానీ శ్రీసూక్త మంత్రాలు ఫలించవు. నేను సస్వరంగా శ్రీసూక్త మంత్రాలు చదువుతున్నాను అంటే ఏం లాభం లేదు. అక్కడ కావాల్సినది మార్పు ఆలోచనలో, పసుపు రంగు గల ఆలోచనలు మనస్సులోకి రావాలి అని. తర్వాత ఏంటి, సువర్ణవర్ణం అనుకున్నాం కదా, మంచి భాష, అందమైనటువంటి భాష, అందమైనటువంటి భావాలు మీ మనస్సులో ఎప్పుడు ఉండాలి. అందుకే గురువుగారు ఇప్పుడు కూడా ఆ మాట చెప్పకుండా ఆయన ఏం చెప్తానంటే అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవడానికి ఒక మాటలో తీర్చి రాశారు. అంటే ఎంత గొప్పదైనటువంటి విషయాలు ఎంత సింపుల్ గా ఆచరణ యోగ్యమైనటువంటి పదాలలో అలా అందించేశారంటే ప్లేట్లో తీసుకుని ఇవ్వండి. గురు పూర్ణిమ కనుక మరి గురువు గురించి మనం గొప్పతనం తెలుసుకోవాలి కదా, ఆ శుద్ధి గురించి చెప్పుకుంటూ ఈ పరిస్థితుల్లో ఈ సాధన అది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పవిత్రతని పెంచడానికి కావాల్సిన పరిస్థితుల్లో వెస్టర్న్ కల్చర్ నుంచి భారతీయత వైపు మళ్ళినటువంటి ఒక వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వచ్చింది గురువుకి. అరవిందో, అరవిందో యొక్క తండ్రి అసలు ఇండియనైజ్ అంటేనే అతను కోపం. ఇప్పటికీ అంతే, ఫారెన్ ఆర్టికల్ అంటే మనం ఎంత ఎగబడి కొంటాము. మా ఫ్రెండ్ ఒకతను సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్లో ఈ ఫారెన్ వస్తువులన్నీ కూడా మామూలు రోడ్ల మీద ఇక్కడ ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు. ఈ ఫారెన్ పెర్ఫ్యూమ్స్, ఫారెన్ వస్తువులు అంతా చాలా తక్కువ ధరకు అమ్ముతుంటే గబగబగబ కొనిచ్చాడు. ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. రామకృష్ణ, నేను చాలా ఫారెన్ వస్తువులు తీసుకున్నాను, నీకు కావాలంటే నువ్వు తీసుకో అని అయ్యాను. ఇస్తే అన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. ఇదేంటయ్యా ఇచ్చాడంటే ఫారెన్ వస్తువులు అన్నాడు, వాడు నన్ను మోసం చేశాడు అన్నాడు. వాడే మోసం చేయలేదు, సింగపూర్లో ఇండియా ఫారెన్ తప్పేం జరగలేదు. సరే వాడు తప్పించలేదు అక్కడ, కానీ ఆ ఫారెన్ మోసం అనుకోయాడు. అంటే ఆ ఫారెన్ వస్తువులు మోసుకో అరవింద యొక్క తండ్రి కూడా పడ్డాడు. అంటే అరవిందని అసలు ఇండియాలో ఉండనే లేదు, పుట్టగానే ఫారెన్ పంపి చేస్తాడు. ఫారెన్ పంపి చేసి అతనికి బెంగాలీ భాష కూడా మళ్ళా తిరిగి ఐఏఎస్ అది పాస్ అయ్యి అది వద్దు అనుకుని తిరిగి వచ్చాక అతనికి కాస్త బెంగాలీ నేర్చుకుంటాడు. ప్రాక్ పశ్చిమ సమన్వయం గురువులకు కావాలి కనుక మొట్టమొదటి ఫారెన్ ఎలా ఉంటుందో చూపించేశారు. ఆ తర్వాత భారతీయత గురించి మనం అర్థం చేసుకోగలిగితే భారతీయత యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. సరే వచ్చాడు అరవిందో. వచ్చిన తర్వాత దూర్వాస మహర్షి తపస్సు చేసినటువంటి స్థలంలో అగస్త్య మహర్షి, దూర్వాస గారు అగస్త్య మహర్షి తపస్సు చేసిన స్థలంలో తపస్సు చేయటం మొదలెట్టాడు. పాండిచేరి ఆశ్రమం ఇప్పుడు ఎక్కడుందో అక్కడ ఒకనొకప్పుడు అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం అది. ఆ స్థలంలో ఆ ఆశ్రమాన్ని కట్టుకున్న తర్వాత సాధన మొదలెట్టాడు. ఇతను చేసిన సాధన మొత్తము కూడా మనం కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటే నేను ఒక మాట చెప్పాను, 1926 నవంబర్ 24 పొద్దున్న సత్యాభావకి వచ్చింది. నవంబర్ 23, 24 ఆయన డిక్లేర్ చేశాడు కృష్ణతత్వము అవతరించింది అని. అక్కడ ఎలా తెలుసుకున్నారో మీరు భూమి మీద అవతరించింది అంటే ఆ రోజు ఆయన మాత మాత అంటే అరవిందుడు శిష్యురాలు, అరవిందుడు భార్య కాదు ఆవిడ, అరవిందుడు యొక్క శిష్యురాలు అక్కడ ఆవిడ మదర్ అని పిలుస్తారు అక్కడ అరవింద ఆశ్రమంలో. వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ రోజు రాత్రి 23 పొద్దున్న ఆ రోజల్లో కూడా వాళ్ళకి ఆ ధ్యానంలో బంగారు రంగు తలుపులు, ఈ సువర్ణవర్ణం అనే దానికి ఈ మింక్ అనమాట, ఈ బంగారు వర్ణపు తలుపులు 7 అలా 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 తెచ్చుకుంటూ కనిపించేది వాళ్ళకి. ఇదేంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం, బంగారుకు రెండు తలుపులు తెచ్చుకోవటం ఏంటి, ఎందుకు అవి కనిపించింది అని ఇందాక నేను చెప్పాను. గురు పూర్ణిమ నాడు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి, గురువు ఏ భాషలో చెప్తాడు, గురువు చెప్పే పద్ధతి ఏంటి, రెండు సంకేతాలు ఏంటి. ఈ సంకేతాన్ని ఆయన మళ్ళా ధ్యానంలోకి వెళ్తే ఆయన అనేక స్థాయిలు 7 స్థాయిలు ధ్యానం పరిస్థితి అరవింద చెప్పుకుని వస్తాడు. మైండ్ మనసులోనే కదా ధ్యానం జరిగేది, మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ 3 మాటల మధ్యన మామూలు మనస్సు అతిచేతనత్వము సూపర్ మైండ్కి మధ్యన ఇంకో స్థాయి ఆయన చెప్పాడు ఓవర్ మైండ్ అని. ఈ మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ అని మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఈనాడు మనం చెప్పుకుంటున్న పరిభాషలో పావక అవమాన శుచి. అంతగా అందరి గురువులు ఒకే భాష చెప్పారు. ఈ విరిజియన్ని కూడా ఒక వైజ్ఞానిక పంధాలో తీసుకురావాలి అంటే విరిజియన్ని వైజ్ఞానిక పంధాలో తీసుకురావటం లేదు, అది ఎప్పుడు వైజ్ఞానిక పంధాలోనే ఉంది. కానీ సైన్స్ లో ఏం చేస్తారు